జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివర ధారి జయ రాధా మాధవ కుంజ బిహారి గోపి జన వల్లభ గిరివర ధారి జయ రాధా మాధవ యశోదానందన బ్రజ జన రంజన యశోదానందన బ్రజ జన రంజన యమున తీరవన చారి యమున తీరవన చారి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే जय प्रभुपा जय प्रभुपा जय प्रभुपा जय श्रीला प्रभुपा गौर हरि बोल गौर हरि बोल गौर हरि बोल नित्य गौर हरि बोल హరినామ సంకీర్తనకి హరే కృష్ణ మహామంత్రకి సమవేత భక్త వృందకి నితాయ గౌర ప్రేమానందే హరే కృష్ణ హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగం లంగాయతే గిరి యత్ కృపా తమహం వందే శ్రీ గురు దేవతారిణి. హరే కృష్ణ, వెల్కమ్ యు ఆల్ ఫర్ టుడేస్ భాగవత శ్రవణోత్సవం. ఈరోజు మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టి 20 రోజులు కావస్తుంది. సో టుడే విల్ బి డిస్కసింగ్ 15th chapter 15వ అధ్యాయము పాండవుల సమయోచిత ప్రస్థానము. చాలా చాలా ముఖ్యమైన అధ్యాయం. అంటే మనం చూసినట్లయితే శిలా ప్రభుపాదుల వారు రైట్ శిల ప్రభుపాద్ హస్ గివెన్ ఎవ్రీథింగ్ ఇన్ ఫస్ట్ క్యాంటో. శిల ప్రభుపాదుల వారు మొదటి స్కందం భారతదేశంలో ఉన్నప్పుడు రచిస్తారు కాబట్టి అంటే ప్రభుపాద్ రైట్స్ ఇట్ వెరీ లీజర్లీ. అంటే ప్రతి ఒక్క శ్లోకం మీద ప్రతి ఒక్క అధ్యాయం మీద చాలా విపులంగా వర్ణిస్తారు. సో ఫస్ట్ క్యాంటో అండ్ సెకండ్ క్యాంటో రెండు స్కందాలు మనం చూసినట్లయితే ప్రభుపాదుల వారు పర్పోర్ట్స్ చాలా డెప్త్ గా రాస్తారనమాట. చాలా రాస్తారు. చెప్పాలంటే భాగవతంలో 10 స్కందాలు మొత్తం పర్పోర్ట్స్ అన్ని తీసుకున్నట్లయినా సరే ఫస్ట్ 2 కంటెంట్స్ లో చాలా వరకు కవర్ అయిపోతాయి. రైట్. సో మొదటి అధ్యాయం అందుకనే అంత ముఖ్యమైనది, అందుకనే చాలా మంది గురువులు కూడా మొదటి అధ్యాయాన్ని చదవమని చెప్తారు దీక్షకి. దిసే ఫస్ట్ క్యాంటరీస్ కంపల్సరీ, రైట్. ఎందుకు మనము ఈ 15వ అధ్యాయం మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది, ఈ ముఖ్యంగా ఈ అధ్యాయంలో ప్రభుపాదుల వారు ప్రతి శ్లోకము, ఏ శ్లోకాన్ని కూడా అలా విడిచిపెట్టారనమాట. ప్రతి శ్లోకానికి ఒక అద్భుతమైన, ఒక అమోఘమైన, బ్రహ్మాండమైన భాష్యాలు ఇస్తారు ప్రభుపాదుల వారు. కాబట్టి ఈ అధ్యాయాన్ని ఒక క్లాసులో చెప్పాలి అంటే మనం ఈ అధ్యాయానికి అన్యాయం చేస్తున్నట్టు లెక్కే. అందుకనే ఈ అధ్యాయాన్ని కొంచెం లేట్ అయినా సరే రెండు భాగాలుగా చర్చించాలని చెప్పి నిన్న నేను సగం కూడా కాదు 15 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈరోజు మిగతా 36 శ్లోకాలు మనము చర్చించుకోబోతున్నాం. సో ఎస్టర్డే వీ హ్యావ్ సీన్, నిన్న మనం చూసినట్లయితే అర్జునుడు సమాధానం చెప్పడం మొదలు పెడతారు. సమాధానం చెప్పి సో హీ రిమెంబర్స్ శ్రీకృష్ణుని గుర్తు తెచ్చుకుంటారనమాట. భగవంతుని గుర్తు తెచ్చుకున్నప్పుడు న్యాచురల్ గా భగవంతుడు తన జీవితంలో ఏ విధంగా తన జీవితంలో తనకి కృపని ప్రసాదించారో అది గుర్తు తెచ్చుకున్నప్పుడు అతనిలో కృతజ్ఞతా భావం పొంగి పొర్లుకు వస్తుంది. సో ఆ కృతజ్ఞతా భావంలో ఇంకా ప్రతి సందర్భంలోనూ భగవంతుడు నా జీవితంలో నన్ను నాకు ఏ విధంగా తోడ్పడ్డారు, సహాయపడ్డారు. సో ఈవెన్ అందులో అతను అర్జునుడు ఇచ్చిన లిస్ట్ లో కొన్ని సందర్భాల్లో భగవంతుడు పక్కనే ఉన్నారు, భగవంతుడు వ్యక్తిగతంగా అర్జునుడికి గైడ్ చేశారు, సహాయం చేశారు. కానీ మిగతా సగం సందర్భాల్లో చెప్పాలంటే భగవంతుడు అక్కడ లేరు కూడా. సో ఈవెన్ ఇన్ దోస్ ఎపిసోడ్స్ వెన్ కృష్ణ ఇస్ నాట్ పర్సనల్లీ ప్రెజెంట్, ఆ సందర్భాల్లో కూడా ఆ యొక్క సక్సెస్, ఆ ఫలితాన్ని, సక్సెస్ ని అర్జునుడు శ్రీకృష్ణుడికే సమర్పించుకుంటారనమాట. కృష్ణ నీ వల్లే జరిగింది అని చెప్పి మన విషయంలో మనకి చెయ్యి పట్టుకుని నడిపిస్తారు మన సీనియర్లు, మన గురువులు ప్రభుపాదుల వారు చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. అయినా సరే మనము ఏమనుకుంటాము, ఇది నా యొక్క ప్రతిభ అనుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇస్కాన్ లో ఏ వ్యక్తి అయినా సరే, ఏ ప్రచారకుడు అయినా సరే తన క్లాసులు ఇస్తున్నారంటే ఆ క్లాసులు ఎలా ఇవ్వగలుగుతుందో చెప్పండి, శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాల ద్వారానే. ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివి దాన్ని అలాగ మనం తిరిగి చెప్పినా సరే ఆటోమేటిక్ గా జనాలు భక్తులు అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అందులో సో అది ఎవరి క్రెడిట్, అది మన క్రెడిట్ కాదు, ప్రభుపాదుల వారి క్రెడిట్. సో శ్రీల ప్రభుపాద బుక్స్, సో మనం ప్రభుపాదుల వారి బుక్స్ ని, ప్రభుపాద వారి భాష్యాలని తీసుకొని దాన్ని అర్థం చేసుకొని అదే రిపీట్ చేస్తున్నాం మనము. సో యాక్చువల్ గా ద క్రెడిట్ గోస్ టు ద మాస్టర్ శ్రీల ప్రభుపాద్. సో ఇస్కాన్ నోబడి షుడ్ థింక్ నా యొక్క ప్యూరిటీ వల్ల, నా యొక్క ప్రతిభ వల్ల జనాలు భక్తులు అయిపోయారు. నో, ఇట్ ఇస్ యాక్చువల్లీ కృష్ణ ప్రభుపాద్ మర్సీ. అండ్ స్వయంగా ప్రభుపాదులు వారు కూడా తన భాష్యాలకి తన క్రెడిట్ తీసుకోవచ్చు, రాసిన వాడే క్రెడిట్ తీసుకోవట్లేదు. ప్రభుపాదులు వారు తన సొంత పుస్తకాలు చదువుకునేవారు, ఆహా అమోఘం అమోఘం అనేవాళ్ళు, భక్తులు ఆశ్చర్యపోయేవారు తన పుస్తకాలు తను మెచ్చుకుంటున్నారు ఏంటి అని చెప్పి. ప్రభుపాద్ చెప్పారు, అరే నేను రాయలేదు స్వామి, ఎవరు రాశారు, స్వయంగా కృష్ణుడే రాశారు, నా చేత రాయించుకున్నారు. ఇప్పుడు రాసిన వాడిది గొప్ప, పెన్నది గొప్ప, రాసిన వాడిది గొప్ప, పెన్నది గొప్ప కాదు. సో ప్రభుపాద్ హింసెల్ఫ్ యూస్ టు థింక్ హింసెల్ఫ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ పెన్, తనని తాను ఒక కలం కింద అనుకునేవారు అనమాట. రాసింది భగవంతుడు, నా దగ్గర రాయించుకున్నారు. కాబట్టి ప్రభుపాదులు వారే తను స్వయంగా రాసిన వ్యక్తినే నేను రాయలేదు కృష్ణుడు, కాబట్టి క్రెడిట్ మొత్తం కృష్ణుడిది అనుకున్నగా లేనిది. మనము వీ షుడ్ నాట్ కీప్ ద క్రెడిట్ టు వన్సెల్ఫ్, వీ షుడ్ అండర్స్టాండ్ మనల్ని ఎవరైనా సరే మెచ్చుకున్నారంటే మనం ఫస్ట్ మనం ఏం చేయాలి, వెంటనే ఆ క్రెడిట్ ని మన గురువులకి ప్రభుపాదుల వారికి సమర్పించుకోవాలి. ఏదైనా సరే భక్తి జీవితంలో మనం ఏం చేసినా సరే, భక్తి జీవితంలో మనకి ఎటువంటి సక్సెస్ వచ్చినా సరే ఆ సక్సెస్ ని మనము వెనెవర్ సంబడి ఎప్రిషియేట్స్, మనల్ని ఎవరైనా సరే మెచ్చుకున్నట్లప్పుడు ఫస్ట్ థింగ్ మనకి ఏం గుర్తుకు రావాలంటే మన యొక్క ప్రభుపాదుల వారు గుర్తుకు రావాలి. సింపుల్ చెప్పాలంటే ఇట్స్ ఆల్ ప్రభుపాద్స్ మర్సీ. ఇస్కాన్ లో మనం ఏ ఒక్క విషయంలోనైనా సరే మనల్ని ఎవరైనా సరే ఇఫ్ సంబడి గివ్స్ అస్ సమ్ క్రెడిట్, ఇమ్మీడియట్ గా మనం ఏం చేయాలి, ఆ క్రెడిట్ ని శ్రీల ప్రభుపాదుల వారికి సమర్పించేయాలన్నమాట. ఓకే, సో అర్జునుడి విషయంలో మనం చూడొచ్చు, నిన్న మనము 15 శ్లోకాల వరకు చర్చించుకున్నాము. ఐ జస్ట్ క్విక్లీ గో త్రూ శ్లోకం 16, 14, 15, 16 ఈ 3 శ్లోకాలు మనం చూసినట్లయితే, ఈ 3 శ్లోకాల్లో అర్జునుడు ఏ విధంగా కృష్ణుడి యొక్క కృపతో నేను కౌరవుల్ని దాటగలిగాను అని చెప్తూ ఉంటారనమాట. యత్ బాంధవ కురువలబ్ధిం అనంతపారం అంటారు పద్నాలుగో అధ్యాయంలో. యత్ బాంధవ అంటే ఎవరు? ఆపద్ బాంధవుడు కృష్ణుడు అనమాట. అతని యొక్క కృప వలనే కురువలబ్ధిం, కురువలబ్ధిం అంటే ఈ మహాసాగరం లాంటి కౌరవులను, ఈ మహాసాగరం లాంటి కౌరవులని అనంతపారం, అనంతపారం అంటే నేను దాటగలిగాను అంటే సముద్రం అంతటి కౌరవులు, ఎందుకంటే అంతమంది ఉన్నారు పాండవులతో పోల్చుకుంటే కౌరవులు చాలా సంఖ్యలో ఎక్కువ ఉన్నారు, మరియు వాళ్ళ దగ్గర అతిరథ మహారథులు కూడా పాండవుల కన్నా చాలా ఎక్కువ ఉన్నారు కౌరవుల్లో. సో అటువంటి మహాసముద్రాలు పరీక్షితులు కూడా దశమస్కంధంలో చెప్తారు, ఇక్కడ అర్జునుడు కూడా చెప్తున్నారు. ఏమో చెప్తారంటే పరిశుద్ధులు కూడా అదే అంటారనమాట. హీసేస్ దట్ కౌరవుల యొక్క ఆర్మీని మహాసముద్రంతో పోలుస్తారు, పోల్చి అందులో తిమింగిలాలు, సొరచేపలు, పెద్ద పెద్ద సొరచేపలు అన్ని ఉన్నాయంటారనమాట. తిమింగిలాలు అంటే ఎవరు? భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, ఇటువంటి తిమింగిలాలు అవన్నీ, తిమింగిలాలు, పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ ఉన్నాయి. సో వాటిని దాటడం అనేది సామాన్యమైన విషయం కాదు, కానీ మా యొక్క తాత పూర్వీకులు పాండవులు వాళ్ళు శ్రీకృష్ణుడు అనే ఒక నావని, అనే ఒక పడవని ఆశ్రయం తీసుకున్నారు కాబట్టి శ్రీకృష్ణుడు మా యొక్క పూర్వీకులని ఆ కౌరవులు అనే మహాసముద్రం నుంచి అవతల వైపుకి విజయ తీరాలకి చేర్చారు అని చెప్పి పరీక్షితులు చెప్తారు. ఇక్కడ కూడా అర్జునుడు అలాగే చెప్తారనమాట, రైట్. సో 14వ శ్లోకంలో అలాగే వస్తుంది, ఇంచుమించు 15వ శ్లోకంలో కూడా అలాగే వస్తుంది, 16వ శ్లోకంలో కూడా ఇంచుమించు ఇదే కాన్సెప్ట్ వస్తుంది. 16వ శ్లోకం తీసుకున్నట్లయితే 16వ శ్లోకంలో అర్జునుడు చెప్తారనమాట. ఏమంటారంటే, అఫ్ కోర్స్ ఈ శ్లోకంలో కూడా చెప్తారు, విరాట రాజ్యం మీద కూడా కౌరవులు మొత్తం దండెత్తుతారు. ఎందుకు ఎత్తారంటే ఆవులను అన్నింటినీ దొంగతనం తీసుకెళ్ళిపోవడానికి. కౌరవులకి అవసరం లేదు, విరాట రాజు చిన్న సామంతరాజు, విరాట రాజు యొక్క ప్రాపర్టీ కౌరవులకి అవసరం లేదు, కానీ ఎందుకు దండయాత్రకు వస్తారంటే దుర్యోధనకి సందేహం వస్తుంది, పాండవులు ఇక్కడే ఉండొచ్చు కాబట్టి మనము విరాట రాజు మీద దండయాత్ర చేస్తే వాళ్ళు బయటకు వస్తారు అని చెప్పి. సో అర్జునుడు అనుకున్నట్లుగానే అర్జునుడు బయటకు వస్తారు, వాళ్ళందరినీ ఓడిస్తారు, కానీ ఒంటరిగా ఓడిస్తారు. సో అర్జునుడు అక్కడ పక్కన కృష్ణుడు ఉన్నాడు చెప్పాలంటే, అయినా సరే అర్జునుడు ఆ సందర్భాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటారనమాట, అంటే పక్కన లేకపోయినా సరే. సిమిలర్లీ 16వ శ్లోకంలో ఏం చెప్తారు అర్జునుడు ఏమంటారంటే, చూడండి ఈ మహాసంగ్రామంలో అందరు మహారథులు, అతిరథి మహారథి పేర్లు చెప్తారు అర్జునుడు చెప్పి, వీళ్ళందరూ నా మీద ఎంతో నన్ను ఓడించక ఎంతో ప్రయత్నించారు, కానీ అంటే మన సినిమాలో చెప్తాం కదా నా జుత్తు ఎంట్రీ కూడా తీయలేకపోయాడని చెప్పి అర్జునుడు అలాగే అంటారు, దే కుడ్ నాట్ ఈవెన్ టచ్ మై హెయిర్, నా యొక్క నా చిన్న గాయాన్ని కూడా చేయలేకపోయారు ఇంతమంది అతిరథ మహారథులు అయ్యండి అని చెప్పి ఉదాహరణ ఇస్తారు. ఏ విధంగా ప్రహ్లాదుడిని శిక్షించడానికి తన తండ్రి హిరణ్యకశిపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారు, కానీ తన తండ్రి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే ప్రహ్లాదుడికి చిన్న గాయం కూడా చేయలేకపోతారు. అదేవిధంగా ఈ కురువృద్ధులు, ఈ అతిరథ మహారథులు ఎంత ప్రయత్నించినా సరే నాకు చిన్న ఆపద కూడా తలపెట్టలేకపోతారు అని చెప్పి అర్జునుడు చెప్తారు. చూడండి ఇసి ప్రహ్లాదుడి విషయంలో చూసినట్లయితే ప్రహ్లాదుడు వాస్తవంగా ప్రతిఘటించలేదు. సో అతని చేతిలో అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు, స్వయంగా భగవంతుడు స్మరణ చేసుకున్నారు, భగవంతుడు కాపాడారు. కాబట్టి ప్రహ్లాదుడి విషయంలో కృష్ణుడే నన్ను కాపాడాడు అని చెప్పడం చాలా సులభము, ఎందుకంటే అతను వాస్తవం ఏమి చేయలేదు కాబట్టి. కానీ అర్జునుడి విషయంలో చూసినట్లయితే అర్జునుడు ఎంతో శ్రమ పడ్డాడు, ఎంతో కష్ట నష్టాలకి వ్యయ ప్రయాసాలకు ఓర్చి యుద్ధం చేశాడు. అంటే అంత కష్టపడి, ఫర్ ఎగ్జాంపుల్ మన టెంపుల్లో ఉన్నాము, మనం ఏం ప్రయత్నించలేదు, సరే మన టెంపుల్ కట్టాలి, ఇంట్లో కొంచెం జపం చేసుకుంటున్నాము, సడన్ గా ఒక పెద్ద వ్యక్తి వచ్చి సరే ప్రభుజీ 10 కోట్ల రూపాయలు తీసుకోండి టెంపుల్ కట్టండి, నైస్ కడతాం, మనం ఏం చెప్తాము? అఫ్ కోర్స్ అప్పుడు కూడా మనం కృష్ణుడి పేరు చెప్తాం అనేది గ్యారంటీ లేదు, బట్ లెట్ అస్ సే ద డివోట్ ఈస్ హంబుల్ ఎనఫ్, ఓ నేనేం చేయలేదు, స్వయంగా భగవంతుడే ఒకరిని ఇన్స్పైర్ చేశారు, అతను 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు, మందిరం తయారైపోయింది. సో అలా చెప్పుకో, అలా చెప్పొచ్చు. సో ఎందుకంటే వాస్తవం కూడా కాబట్టి, తన మట్టు తను వచ్చి ఇచ్చాడు ఆయన నాకు, మనం కట్టాము. సో ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఈజీ కాదు, అక్కడ కూడా నేనైతే చేశాను గొప్ప చెప్పుకుంటారు, బట్ రిలేటివ్లీ ఈజీ టు కైండ్ ఆఫ్ అక్నాలెడ్జ్, లేదు నేనేం చేయలేదు భగవంతుడే చేసుకున్నాడు మొత్తం చేయించాడని చెప్పొచ్చు. కానీ ఇమాజిన్ నువ్వు రాత్రి పగలు సంవత్సరానికి 365 రోజులు, రోజుకి 10 గంటలు రోడ్డు మీదకి రోడ్డు ఎక్కి వందల మంది వేల మందిని బతిమాలి రూపాయి 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 పోగేసి మందిరం కట్టామనుకోండి, అప్పుడు మనము ఏమనుకుంటాము, మనం కట్టామనుకుంటాం కదా. కానీ అంటే అలా చేసిన తర్వాత కూడా ఓ నేనేం చేయలేదు మొత్తం భగవంతుడే చేయించాడు అలా అని చెప్తే అది ఇంకా ఎక్కువ గ్రేట్, అది ఇంకా ఎక్కువ భగవంతునికి ఆనందాన్ని ఇస్తుంది. అర్జునుడి విషయం అంతే, అర్జునుడు ఎంతో కష్టపడ్డారు, అతనేం ఖాళీ కూర్చోలేదు, అంత వ్యయప్రయాసాలు కూర్చిన తర్వాత కూడా అతను ఏం చెప్తున్నారు, ఇదంతా స్వయంగా భగవంతుని యొక్క మర్సీ, అందువల్లనే నేను ఓడించగలిగాను, అందువల్లనే నేను ఓడించగలిగాను అని చెప్పి ఇక్కడ రీసౌండ్ వస్తుంది, రీసౌండ్ అందువల్లనే నేను ఓడించగలిగాను అని చెప్పి ఇక్కడ అర్జునుడు చెప్తారు. సో దట్ ఈస్ ఈవెన్ మోర్ గ్లోరియస్, అంటే అర్జునుడు అంత మొత్తం తనే చేసి కూడా భగవంతుడు చేశారని చెప్పి, ఎందుకంటే అంత నమ్మకం అతనికి. చూసి మనం చెప్పుకున్నట్లుగా భక్తుడికి ఆ భక్తుడికి ఉన్న తేడా మనము ఈ మూడు శ్లోకాల్లో చూడొచ్చు. చూడండి, దుర్యోధన అండ్ అర్జున వీరిద్దరిని చూసినట్లయితే, దుర్యోధన సా కృష్ణ ఫ్రమ్ ఏ యూటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూటిలిటేరియన్ అంటే యూటిలిటీ అంటే ఉపయోగం అని. అంటే దుర్యోధనుడు కృష్ణుడు ఏ విధంగా చూశాడు, నాకేంటి ఉపయోగము, నాకేంటి ఉపయోగము, నాకేంటి ఉపయోగము అనే దృష్టిలో చూశారనమాట. అతను ఎప్పుడైతే కృష్ణుడు చెప్తారో, ఓకే నేను కావాలా నా సేన కావాలా, నేను మాత్రం యుద్ధం చేయను. సో దుర్యోధనకు మనసులో ఏమనిపించిందంటే, కృష్ణుడు యుద్ధం కూడా చెయ్యకపోతే, ఇఫ్ కృష్ణ ఇస్ నాట్ ఈవెన్ గోయింగ్ టు ఫైట్ వాట్ ఇస్ ద యూస్, కృష్ణుడితే నాకేం లాభము. సో అంటే నాకేం లాభము, నాకేం లాభము, నాకేం లాభము, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అతను ఆలోచిస్తున్నాడు దుర్యోధన. సో అందుకని అతను భగవద్గీత మొదటి అధ్యాయం చూసినట్లయితే, దేర్ దుర్యోధన ఈజ్ కౌంటింగ్ నా ఆర్మీ ఎంత ఉంది, పాండవుల ఆర్మీ ఎంత ఉంది, క్యాల్కులేటివ్. ఓకే, సో చూస్తున్నాడు, సో నా ఆర్మీ ఎంత ఉంది, కౌరవుల పాండవుల ఆర్మీ ఇంతే ఉంది, పాండవుల కన్నా డబుల్ ఉంది కాబట్టి నాకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ పాండవుల ఆర్మీలో ఎవరున్నారు, అతిరథులు ముగ్గురు నలుగురు ఉన్నారు, నా దానిలో 10 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. తర్వాత పాండవుల్ని, పాండవుల ఆర్మీని ఎవరు కాపాడుతున్నారు, భీముడు కాపాడుతున్నాడు. నా ఆర్మీని ఎవరు కాపాడుతున్నారు, భీష్ముడు కాపాడుతున్నాడు, భీముడు కన్నా భీష్ముడు ఎక్కువ. సో అతని లెక్కలు ఇలా ఉన్నాయన్నమాట. కానీ అది చెప్తాడు, మీరు 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 చూడొచ్చు భగవద్గీత మొదటి అధ్యాయంలో. సో ఈ సేస్ ద పాండవస్ ఆర్మీ ఆర్ ప్రొటెక్టెడ్ బై భీమ, పాండవుల ఆర్మీని భీముడు నెక్స్ట్ దృష్టద్యుమ్నుడు కాపాడుతున్నారు చెప్తారు. కానీ కృష్ణుడు కాపాడుతున్నాడని చెప్పడు దుర్యోధనుడు, ఎందుకంటే అతడి దృష్టిలో కృష్ణుడు ఉన్నా లేకపోయినా ఒకటే, ఎందుకంటే అతను ఎలాగా హీఈస్ నాట్ గోయింగ్ టు లిఫ్ట్ వెపన్, అతను అస్త్రాన్ని ఎక్కువ పెట్టనని చెప్పారు కాబట్టి లెక్కలోనే తీసుకోలేదనమాట దుర్యోధనుడు. సో బికాస్ హీస్ ఇన్ మెటీరియల్, సిమిలర్లీ మండేర్ మెటీరియలిస్ట్స్ కూడా అలాగే ఆలోచిస్తారు. సో అతనికి కృష్ణుడు, అయ్యో కృష్ణుడు అవతల వెళ్ళిపోయాడే అనే బాధ కొంచెం కూడా లేదు, రాధ సంతోషం. అర్జునుడు మూర్ఖుడు, కృష్ణుడు తీసుకున్నాడు, నాకు ఆర్మీ అంతా వదిలేశాడు, మూర్ఖత్వము, ప్రేమ పిచ్చిది, ఇతనే ప్రూఫ్ అలా అని చెప్పి దుర్యోధనుడు ఆ విధంగా ఆలోచించేవాడు అనమాట. సో టిపికల్ మెటలిస్టిక్ మైండ్ సెట్. కానీ అర్జునుడికి మాత్రము సో దుర్యోధన్ డిడెంట్ ఈవెన్ కన్సిడర్ కృష్ణాస్ ఫ్యాక్టర్ 1%, కృష్ణుడి ఫ్యాక్టర్ 1% కూడా తీసుకోలేదు దుర్యోధనుడు తన క్యాల్కులేషన్స్ లో. కానీ అర్జునుడు కృష్ణుడి ఫ్యాక్టర్ని 100%, అతని దృష్టిలో కృష్ణుడే చేశాడు, మేమేం కాదు. దుర్యోధన దృష్టిలో కృష్ణుడు అసలు ఉన్నట్టే లెక్కలేదు అతనికి. చూసారు ఎంత తేడా ఉందో, పాండవుల దృష్టిలో వాళ్ళందరూ కష్టపడ్డారు కానీ వాళ్ళ దృష్టిలో కేవలం కృష్ణుడే చేస్తున్నాడు మొత్తం, వీఆర్ నథింగ్, వీఆర్ జీరో. కృష్ణకి 100% సక్సెస్ క్రెడిట్, మాకు 0% క్రెడిట్. దుర్యోధన విషయంలో కృష్ణుడు అనేవాడే అసలు అది ఎగ్జిస్ట్ కాదు ఆయనకి. దిస్ ఇస్ ద డిఫరెంట్ బిట్వీన్ ఏ మెటీరియలిస్ట్ అండ్ ఏ డివోటీ. భక్తులకి ఆ భక్తుల మధ్యలో భేదం ఇది. ఆ భక్తుడు అనుకుంటాడు, నేను ఎందుకు ఆ భక్తుడు అంటే చూడండి, నేను క్లాస్ లో చెప్తున్నప్పుడు సమ్టైమ్స్ వీ సే డివోటీ అండ్ నాన్ డివోటీ, భక్తులు ఆ భక్తులు అని చెప్తానప్పుడు వినేవాళ్ళు శ్రోతలు మీరందరూ మనమందరం కూడా మనం విన్నప్పుడు సరే ఆ భక్తులు అంటే బయట వాళ్ళు అని అనుకోకూడదు. ఆ భక్తులు అంటే మనలో కూడా రెండు స్వభావాలు ఉంటాయి, దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి. సో మనకు కూడా కొంచెం నాన్ డివోటీ మైండ్ సెట్ ఉంటుంది, డివోటీ మైండ్ సెట్ ఉంటుంది. ఎవరు శుద్ధ భక్తులు కాదు కదా, మనందరం మిశ్రమ భక్తులు. సో నేను అభక్తులు అభక్తులు అని చెప్పినప్పుడు బయట వాళ్ళు అనుకుని మేము అనుకోకూడదు. టిపికల్గా సినిమాల్లో మనం చూస్తాము హీరో వెళ్ళని కొడుతుంటాడు, మనం పొంగిపోతూ ఉంటాం. ప్రతి మగాడు తనను తాను హీరోతో ఐడెంటిఫై చేసుకుంటాడు, ప్రతి ఆడది తనను తాను హీరోయిన్తో ఐడెంటిఫై చేసుకుంటాడు సినిమా చూసినప్పుడు. అంతేగాని ఎవడు విలన్తో ఐడెంటిఫికేషన్ చేసుకోడు. కానీ యాక్చువల్గా మన ప్రవృత్తి విలన్ ప్రవృత్తి ఏమో మనకు తెలియదు. సో సిమిలర్లీ వెన్ వి రీడ్ ప్రహ్లాద్ ఫస్ట్ టైం, మనందరము ప్రహ్లాద్ అంటే మనము పరకాయ ప్రవేశం చేస్తాం ప్రహ్లాదుల్లో, హిరణ్యకశిపుడు గారు వేస్ట్ గారు అనుకుంటాం. కానీ యాక్చువల్ చెప్పాలి మనలో ప్రహ్లాదుడి స్వభావం కన్నా హిరణ్యకశిపుడి స్వభావం ఎక్కువ ఉందేమో. కాబట్టి నిజాయితీ గారనే భక్తులు భాగవతం విన్నప్పుడు వేసి వాళ్ళు తమను తాము పరీక్షించుకోవాలి. సరే ఒక అభక్తులు ఇలా ఉంటారా, భక్తులు ఇలా ఉంటారా అంటే నాలో అభక్తుడి యొక్క స్వభావం ఎంత ఉంది, భక్తుడి యొక్క స్వభావం ఎంత ఉంది, అలా మనల్ని మనం చూసుకున్నప్పుడు అప్పుడు మనము శాస్త్రం వినడం ద్వారా ప్రయోజనం పొందుతాం. లేకపోతే శాస్త్రం వినడం ద్వారా అది ఒక రకమైన బయట వాళ్ళు సీరియల్ చూస్తారు, మనం ఏదో కృష్ణ కథ వింటున్నాం. సో ఆ మైండ్ సెట్తో ఉంటే మనకి పెద్ద లాభం ఉండదు. ఓకే, ఎనీహౌ, సో హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దుర్యోధన మెంటాలిటీ. సో సిమిలర్లీ ఆ భక్తులు అనేవాళ్ళు కృష్ణుడి ఫ్యాక్టర్ని పట్టించుకోరు. కృష్ణుడికి ఎందుకు ఇవ్వాలి, తమ లెక్కల్లో కృష్ణుడిని పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సరే ఇప్పుడు నాకు నా దగ్గర ఉంటుంది, దీన్ని కృష్ణుడికి ఇతర టెంపుల్కి ఇస్తాను అంటే కృష్ణుడికి ఇస్తాను, నాకేట్ లాభము, అదే నన్ను మ్యూచువల్ ఫండ్స్లో వేస్తే నాకు బోల్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది, రేపు పొద్దున నాకు రిటైర్మెంట్ ప్లాన్ వస్తుంది, ఇది వస్తుంది అది వస్తుంది. సో ఈ విధంగా ఆ భక్తులు ఆలోచిస్తారనమాట. అంతేగాని కృష్ణుడిని మనము మన దగ్గర కృష్ణుడిని పెట్టుకుంటే, కృష్ణుడు మనతో పాటు ఉంటే మన జీవితంలో అపజయము అనేది కూడా ఉండదు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతారు అనమాట. బికాస్ నాన్ డివోటీ మైండ్ సెట్, రైట్? సో ఇక్కడ కృష్ణుడు, ఇక్కడ అర్జునుడు చూసినట్లయితే ఈస్ థింకింగ్ ఓన్లీ కృష్ణ డిడ్ ఇట్, మొత్తం 100% క్రెడిట్ ఆయన కృష్ణుడికి ఇచ్చేస్తున్నారు. నాన్ డివోటీస్ అయితే అసలు కృష్ణుడిని అసలు 1% కూడా లెక్కలోకి తీసుకోవాలన్నమాట. దే థింక్ 100% నా ప్రయత్నం వల్లే వచ్చింది, కృష్ణుడికి అసలు సంబంధం, కృష్ణుడు మధ్యలో ఎక్కడ వచ్చారు, మొత్తం నాదే క్రెడిట్. సో దే థింక్ లైక్ దిస్. సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఒకసారి ఆల్రెడీ మీకు మీకు ఈ స్టోరీ చెప్పాను ముందు, ఒకసారి ఢిల్లీలో ఏదో ఫంక్షన్ అవుతుంది, ఆ ఫంక్షన్కి మన ఇస్కాన్ నుంచి ప్రజేంద్రనందన్ ప్రభు, అంటే ఇస్కాన్ ఆల్ ఇండియా పిఆర్ పబ్లిక్ రిలేషన్షిప్స్ మేనేజర్ ఈస్ గ్రేస్ ప్రజేంద్రనందన్ ప్రభు, వెరీ సీనియర్ డివోటీ, ఆయన కూడా ఫంక్షన్కి వెళ్ళారు, కూర్చున్నారు, పక్కన వచ్చి మిస్ ఇండియా కూర్చుంది అనమాట. సో దిస్ ఇస్ మేబీ 2015 ఏదో అనుకుంటాను, షీఈస్ ద మిస్ ఇండియా ఫర్ దాట్ ఇయర్ అని. సో బ్రజేంద్రనందన్ తెలియదు భక్తులకి ఏం తెలుస్తుంది అండి, ఎవరు మిస్ ఇండియా ఎవరు మిస్ యూనివర్స్ అయితే తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో మన మధ్య ఇప్పుడు ఉన్నది మిస్ ఇండియా అని చెప్పి ఆవిడ లేచి నిల్చుంటుంది, ఇలా చేతులు ఊపుతుంది, మళ్ళీ కూర్చుంటుంది. అప్పుడు బ్రజేంద్రనందన్ ప్రభుకి అర్థమవుతుంది, ఓ నా పక్కన మిస్ ఇండియా కూర్చుందా అని చెప్పి, కూర్చొని ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని చెప్పి అతను చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. అది చెప్తారు, ఓ మీరు మిస్ ఇండియా అండి అంటే ఆవిడ కొంచెం మొహమాటంగా, ఎందుకంటే పక్కన సాధువు అంటే ధోతి కుర్తా అని పిల్లకి పెట్టుకుని ఉన్నారు, వాళ్ళ ముందు ఏం చెప్తారు వాళ్ళు, అవునండి అని సిగ్గు చెప్తే, ఓ ఎంతో మంది కొన్ని ఏను కొన్ని లక్షల మంది ప్రయత్నిస్తూ ఉంటారు కదా, లక్షల మందిలో ఆ మిస్ ఇండియా కిరీటం మీకు వరించింది, భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి ఇంత సక్సెస్ భగవంతుడు ఇచ్చిన మీ ఇంత సక్సెస్ ఇచ్చిన భగవంతుడికి మీరు కనీసం థ్యాంక్స్ అని చెప్పారని అడుగుతారనమాట. సో ఇంత సక్సెస్ వచ్చింది మీకు, ఇంత సక్సెస్ ఇచ్చిన భగవంతుడికి మీరు థ్యాంక్ యూ చెప్పారని అడుగుతారు ఆయన. ఈసీ ఆ డివోటీ ఎంత ఇంటెలిజెంట్. ఆవిడ షాక్ అవుతుంది, ఎంతో మంది నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు, ఎంతో మంది నాకు బొకేస్ ఇచ్చారు, కానీ ఎవరు నాకు ఈ యాంగిల్లో నాకు ఎవరు చెప్పలేదని చెప్పి, మీకు ఎంత సక్సెస్ ఇచ్చినా భగవంతుడికి మీరు థ్యాంక్ యూ చెప్పారని అడుగుతారు. ఆడికి మైండ్ బ్లాంక్ అయిపోయి, వెల్ ఐ హావ్ నాట్ థాట్ అబౌట్ ఇట్, నేను చెప్పలేదంటే మరి చెప్పాలి కదా బాగా అని చెప్పి, సరే మీరు రేపు రండి మనం మా ఇస్కాన్ ఢిల్లీ టెంపుల్ రండి, మీకు యూ కెన్ థ్యాంక్ కృష్ణ, మీరు కృష్ణుడికి థ్యాంక్ యూ చెప్తారు కానీ అని చెప్తే ఆవిడ నిజంగా వస్తుంది అనమాట. వస్తే ప్రభు తీసుకెళ్లి భగవంతుడు ఇస్కాన్ తీసుకొచ్చి దర్శనం చేయించి తర్వాత మాయాపూర్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. సో దట్ మిస్ ఇండియా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు ఇద్దరు కలిపి దే కమ్ టు మాయాపూర్ ఆల్సో. సో ద పాయింట్ ఇస్ దాట్ సో డివోటీస్ ఆర్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు తమ జీవితంలో తమకు దొరికిన ప్రతి సక్సెస్ ని భగవంతుడే తమకి ఇచ్చాడు అనుకుంటారు. అంతేకాకుండా నాట్ జస్ట్ దాట్ దే ఆల్సో ఇన్స్పైర్ అండ్ దే ఆల్సో నో రిమైండ్ అదర్స్, ఎదుటి వ్యక్తులకు కూడా గుర్తు చేస్తారు, చూడు నీ జీవితంలో నీకు సక్సెస్ వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, నీ ప్రయత్నం వల్ల వచ్చిందా, భగవంతుని వల్ల వచ్చింది, కాబట్టి భగవంతునికి ఏదో చెయ్యి అని చెప్తారనమాట. సో జస్ట్ లైక్ అవర్ ప్రభు ప్రజేంద్రనందన్ ప్రభు. సో దిస్ ఇస్ అర్జునాస్ మైండ్ సెట్ అనమాట. తర్వాత అర్జునుడు ఇది కూడా చెప్తారు. కృష్ణుడు ఆ యుద్ధభూమిలో ఉండి తన యొక్క ప్రజెన్స్ తన యొక్క అస్తిత్వంతోనే అక్కడ కౌరవులందరినీ ఓడిస్తాడని చెప్పి అక్కడ చెప్తారు. సో అక్కడ విశ్వనాథ చక్రవర్తి రావు ఏం చెప్తారంటే హీ వెరీ నైస్లీ స్పీక్స్. సో లార్డ్ బై హిస్ గ్లాన్స్ భగవంతుడు తన కేవలం తన కంటి చూపుతోనే కౌరవులను ఓడించేస్తారని చెప్పి ఆయన రాస్తారు. ఏమంటారంటే భగవంతుడు తన యొక్క చూపుతో కౌరవుల యొక్క ప్రారంభ కర్మ అంటే తన ఆయు కౌరవుల యొక్క ఆయుష్ను హరించేస్తారు. ఎలాగ తన కంటి చూపుతో, తర్వాత తన అందంతో వాళ్ళ యొక్క మైండ్ ని హి స్టీల్స్ దేర్ మైండ్. భగవంతుడు వాళ్ళ ఆయుష్ని హరిస్తాడు, వాళ్ళ ఆయుష్ను హరిస్తాడు ఎలాగా తన యొక్క కంటి చూపుతో వాళ్ళ యొక్క మైండ్ని హరిస్తారు ఎలాగా తన యొక్క అందంతో, మరియు వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని హరిస్తారు ఎలాగా తన యొక్క శక్తితో, మరియు వాళ్ళ యొక్క ఎబిలిటీ టు టేక్ వాళ్ళ యొక్క ఇంద్రియాలను కూడా హరిస్తారు అన్నమాట. సో భగవంతుడు యాక్చువల్ గా తన యొక్క ప్రజెన్స్ తోనే మొత్తము కౌరవులను ఓడిస్తారు. అందుకే మహాభారత యుద్ధమంతా అయిపోతుంది తర్వాత వచ్చిన తర్వాత రథసారథి కృష్ణుడు అంటారు అర్జునుడిని, అర్జున నువ్వు దిగు అని చెప్పి అర్జునుడు అంటారు ముందు మీరు దిగండి తర్వాత దిగుతారంటే అలా కాదు చెప్పినట్టు చెయ్యి ముందు నువ్వు దిగు అంటారు అనమాట. అర్జునుడు దిగుతారు రథం, అర్జునుడు దిగిన తర్వాత కృష్ణుడు కూడా రథం దిగుతారు. ఎప్పుడైతే కృష్ణుడు రథం దిగుతారో ఇమ్మీడియట్ గా రథము పూర్తిగా కూలబడిపోతుంది అనమాట, డస్ట్ పౌడర్ అయిపోతుంది ఆ రథము. అంటే ఆ రథానికి అన్ని దెబ్బలు తగిలాయి, అన్ని అస్త్రాలు తగిలాయి చెప్పాలంటే. కానీ ఆ రథము ఎలాగ మెయింటైన్ అయిందంటే కృష్ణుడు ఉన్నారు కాబట్టి. ద మూమెంట్ కృష్ణ గాడ్ డౌన్ ఫ్రమ్ ద రథ్, ఎప్పుడైతే రథం అయితే కింద దిగారో రథం మొత్తం కూలబడిపోతుంది అనమాట. దట్ మీన్స్ యాక్చువల్లీ ఇట్స్ కృష్ణ హూ వాజ్ హోల్డింగ్ ఎవ్రీథింగ్. కాబట్టి బయటికి కొన్నిసార్లు కనిపించకపోవచ్చు, కానీ మన జీవితంలో అట్లీస్ట్ భక్తులు అయిన తర్వాత మనకి ఆ మాత్రము నమ్మకం ఉండాలి. సో మన జీవితంలో జరిగిన ప్రతి శుభానికి భగవంతుడి యొక్క అనుగ్రహమే కారణం. అలాగే మన కృతజ్ఞత వచ్చినప్పుడు మనకి భగవంతుని తిరిగి మనం ఏదైనా భగవంతుని సేవ చేయాలనే కోరిక పెరుగుతుంది. లేకపోతే మనం కృపణ అంటే మైజర్, మైజర్ అంటే అంత నాకే అనే భావనలో ఉండిపోతాం. భగవంతుని విషయంలో కూడా మనం క్యాల్కులేటివ్ అయిపోతాం. క్యాల్కులేటివ్ అంటే నాకెంత నీకెంత అన్నట్టుగా. సో బట్ ప్యూర్ డివోటీస్ అని అవట్లేదు, మొత్తం సర్వస్వం ఇదే, సర్వస్వ తుమార చరణే సంపే అని చెప్పి. సో అర్జున 100% క్రెడిట్ కృష్ణుడికే ఇచ్చేస్తారు. సో ఈ విధంగా అర్జున కురుక్షేత్ర యుద్ధంలో ఎలాగ కృష్ణుడు తనని కాపాడని గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత అర్జున హీ రిమెంబర్స్ హిస్ ఫ్రెండ్లీ డీలింగ్స్ విత్ కృష్ణ, కృష్ణుడితో తనకున్న ఆ సాన్నిహిత్య సంబంధం గురించి గుర్తు చేసుకొని బాధపడతారు. ఎందుకు బాధపడతారు అది చెప్తారు. చూడండి, కృష్ణుడు నా పక్కన ఉండడం వల్లే ఎన్నో సందర్భాల్లో నేను అప్రమత్తంగా లేకపోయినా సరే కౌరవులు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకు, కృష్ణుడు వాళ్ళ యొక్క బుద్ధిని హరించేశాడు కాబట్టి. మత్తా స్మృతిర్ జ్ఞానం అపోహనం చ, మనకు తెలుసు ఇంద్రుడు శక్తి అస్త్రాన్ని, ఇంద్రుడు కాదు కర్ణుడు, శక్తి అస్త్రాన్ని అర్జునుడి కోసం ఉంచుతాడు అనమాట, రైట్. కానీ ఆ మరుసటి రోజు అతను ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చేస్తాడు కదా కర్ణుడు, అప్పుడు ఇంద్రుడినే వరం అడుగుతాడు అనమాట. ఏ వరం అంటే ఆ వరంతో అర్జునుడు కూడా చంపగలిగే వరము, కాబట్టి ఇంద్రుడికి ఎవరికి తప్పదు, శక్తి అస్త్రాన్ని ఇస్తాడు. కర్ణుడు అనుకుంటాడు కవచకుండలాలు పోతే పోయాయి, కానీ శక్తి అస్త్రంతో రేపు ఇంద్రుని చంపేస్తానని చెప్పి. కానీ కర్ణుడికి ఆ సమయానికి గుర్తుకు రాదు, ఎందుకంటే భగవంతుడేనో గుర్తుకివ్వడు. చివరికి అస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించబోయి ఘటోత్కచుడి మీద ప్రయోగించేస్తాడు, ఘటోత్కచుడికి మృత్యు అవుతుంది. ఎప్పుడైతే ఘటోత్క చనిపోతాడో అంత పాండవులందరూ బాధపడతారు, కృష్ణుడు మాత్రం ఎగిరి గెంతేస్తాడు అనమాట, హరిబోల్ చెప్పి. భగవంతుడు ఆనందపడతాడు ఘటోత్కచుడు చనిపోయాడని చెప్పి, ఎగిరి గెంతేస్తాడు. పాండవులకు అర్థం కాదు, ఘటోత్కచుడు భీముడి పుత్రుడు, ఘటోత్కచుడు చనిపోయాడు, కృష్ణుడు ఎగిరి గెంతేస్తున్నాడు ఏంటి అని చెప్పి. అప్పుడు కృష్ణుడు చెప్తారనమాట, యాక్చువల్లీ ఈ శక్తి అస్త్రము కర్ణుడు నీ కోసం పెట్టుకున్నాడు, దీన్ని నువ్వు ఎదిరించలేవు, కానీ ఘటోత్కచుడు అంత డిస్టర్బ్ చేయడం వల్ల కర్ణుడికి దాని అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించాల్సి వచ్చింది అని చెప్పి చెప్తాడు భగవంతుడు. కానీ అప్పుడు అర్జునుడు అక్కడ మహాభారతంలో వస్తుంది, అర్జునుడు అండర్స్టాండ్స్ యాక్చువల్ గా ఇది కర్ణుడి యొక్క తప్పు కాదు, యాక్చువల్ గా మీ గొప్పతనం, మీరే ఆయనకి అటువంటి బుద్ధిని ప్రసాదించారు ఆ అస్త్రాన్ని ఘటోత్కచుల మీద ప్రయోగించాలని చెప్పేసి. యాక్చువల్ గా అర్జున బికమ్స్ మోర్ గ్రేట్ఫుల్ ఆఫ్ కృష్ణ, కృష్ణుడి మీద ఇంకొంచెం కృతజ్ఞత భావం పెరుగుతుంది. సో భక్తులు అనే వాళ్ళు ప్రతి సందర్భంలోనూ భగవంతుని పట్ల కృతజ్ఞత భావాన్ని, ప్రతి సందర్భ ప్రతి విషయాన్ని సీన్ సచ్చేవే ఎలా చూస్తారంటే భగవంతుని మీద తమకున్న ప్రేమ, భగవంతుని మీద తమకున్న కృతజ్ఞత భావం ఇంకా పెరిగేలా చూస్తారు. దట్ ఈస్ యునో డివోటీ ఆఫ్ ద లార్డ్ లైక్ దాట్. సో అర్జునుడు ఇక్కడ అంటారనమాట, ఈ విధంగా కృష్ణుడు ఇన్ని విధంగా కాపాడాడు కానీ నేను అందరూ కృష్ణుడి నుంచి లిబరేషన్ మోక్షాన్ని అడుగుతారు కానీ నేను మూర్ఖంగా కృష్ణుడిని నా యొక్క రథసారథిని వినియోగించుకున్నాను, కృష్ణుని నా యొక్క సేవకుడి కింద వినియోగించుకున్నాను, ఎంత పాపాత్ముడు నేను అని చెప్పి అర్జునుడు అనుకుంటారు. తర్వాత అర్జునుడు అంటాడు అనమాట, ఎన్నోసార్లు కృష్ణుడితో నేను ఒక అతను ఏదో నా కుటుంబ సభ్యుడిలాగా, అతను ఏదో నా ఫ్రెండ్ లాగా వ్యవహరించాను, కృష్ణుడి మీద చాలా సార్లు జోక్లు వేశాను, కృష్ణుడి మీద వ్యంగ్యంగా కూడా కామెంట్లు వేశాను అని చెప్పి కొన్ని కొన్ని సార్లు అంటే అర్జునుడు చెప్తారనమాట, కృష్ణ నువ్వు సత్యహరిశ్చంద్రుడు కదా అని చెప్పి. అంటే ఏంటి అక్కడ అర్థము, కృష్ణుడు అబద్ధం ఆడతాను అని అన్నట్టుగా అర్జునుడు కొన్ని కొన్ని సార్లు వ్యంగ్యంగా, సో కృష్ణుడి మీద వ్యంగ్యంగా జోకులు కూడా వేసాను, కృష్ణుడి మీద చాలా ఫ్రంట్ కింద వ్యవహార ఫ్రంట్ కింద కుటుంబ సభ్యుడి కింద వ్యవహరించాను, నేను ఎంత తప్పు చేశానని చెప్పి అర్జునుడు కృష్ణుని గురించి గుర్తు తెచ్చుకుంటారనమాట. సో ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏమంటారంటే మన ఆచార్యులు చూడండి, అర్జునుడి యొక్క కృష్ణుడితో అర్జునుడు కూడిన బంధం ఎలాంటిది, సాఖ్యభావం అవునా కదా, అంటే ఐశ్వర్యంతో కూడిన సాఖ్యభావం అనే ఫ్రెండ్లీ రిలేషన్షిప్. ఎందుకంటే కృష్ణుడు తమ శుద్ధ భక్తులతో అంటే అనన్య భక్తులతో శుద్ధ భక్తులతో భగవంతుడు ఆ శాంతరస్ ఆ దాస్యరస్లో ఇష్టపడరు, భగవంతుడు ఒక పర్సనల్ రిలేషన్షిప్ కోరుకుంటారు అనమాట. కాబట్టి కృష్ణ అర్జునుడితో ఒక కుటుంబ సభ్యుడి కింద వ్యవహరించారు కాబట్టి అర్జునుడు కూడా కృష్ణుడితో కుటుంబ సభ్యుడి కింద వ్యవహరించారు యోగమాయ ప్రభావంతో. కానీ ఎప్పుడైతే భగవంతుడితో సంబంధం దూరం అయిపోతుందో, సమ్టైమ్స్ అంటే డివోటీ ఫీల్స్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ, భగవంతుడితో సంబంధం కొంచెం కొన్ని కొన్ని అంటే భగవంతుడు కొన్ని కొన్ని సార్లు దూరం అవ్వాల్సి వస్తుందో, అప్పుడు ఆ బాధ ఆ విరహంలో వాళ్ళకి యాక్చువల్ గా అసలు విషయం గుర్తుకొచ్చేస్తుంది, ఏంటది భగవంతుడు నా స్వామి అని చెప్పి. సో అర్జున వెన్ కృష్ణ ఇస్ దేర్ ఈ వాజ్ ఇన్ సాఖ్యరస్, ఓకే, ఎప్పుడైతే కృష్ణుడు దూరం అయిపోయారో నవ్వు హీ కేమ్ టు ద దాస్యరస, దాస్యభావానికి గుర్తొస్తారు సాఖ్యరసం నుంచి దాస్యభావానికి, ఎందుకంటే అతనికి రిమెంబర్స్ అనమాట దట్ ఓ యాక్చువల్లీ కృష్ణ ఈజ్ సుప్రీం లార్డ్. దాస్యభావంలో భగవంతుడు మనం అతన్ని భగవంతుడిని చూస్తాం కదా, ఓ యాక్చువల్ భగవంతుడు కానీ నేను అతను ఒక స్నేహితుడిని చూశాను, నేను ఎంత పాపిష్టోడిని ఎంత తప్పు చేశానని చెప్పి అర్జునుడు బాధపడుతూ ఉంటారు. సిమిలర్లీ మనం చూసినట్లయితే గోపికల విషయంలో చూసుకున్నట్టయినా సరే, గోపికలు దేర్ అండ్ మాధుర్య రస మాధుర్య భావంలో ఉంటారు కానీ మనం చూసినట్లయితే ఆ గోపి గీతం భాగవతమును రసపంచాధ్యాయం అక్కడ చూసినట్లయితే కృష్ణ బుక్ లో వస్తుంది, అక్కడ చూసినట్లయితే కృష్ణుడు కనిపించడం మానేస్తారు. సో గోపికలు కృష్ణుడి యొక్క విరహంలో ఇటువంటి తిరుగుతుంటారు, అక్కడ ఒక సందర్భంలో వాళ్ళు వాళ్ళ ఆ విరహం ఇంకా పెరిగిపోయి ఇట్ హాస్ రీచ్డ్ ద పెనాకిల్ క్రెసెండో అండ్ దే స్టార్ట్ టెల్లింగ్ మై డియర్ కృష్ణ దయచేసి కనీసం మమ్మల్ని మీ దాసుల కిందనైనా దాసీల కిందనైనా సరే స్వీకరించు అని చెప్పి చెప్తారనమాట. రైట్, సో నౌ ద థింగ్ ఇస్ దాట్ ఓకే, సో నౌ ద థింగ్ ఇస్ గోపికలు మరి మాధురి భావన ఉన్నారు కదా, కృష్ణుడిని కనీసం భగవంతుని కింద కూడా చూడరు కదా, అటువంటిది కృష్ణుడు భగవంతుని కింద చూడరు, వాళ్ళు కృష్ణుడు తమ ఫ్రెండ్ కింద చూస్తారు, అటువంటిది సడన్ గా మమ్మల్ని దాసి కింద స్వీకరించు మీరు స్వయంగా భగవంతుడు తవక తామృతం తప్పు జీవనం, సో రకరకాలుగా భగవంతుని వాళ్ళు ప్రాధాన్యపడతారు. అంటే వాళ్ళు కూడా ఆ సందర్భంలో కృష్ణుడిని దాస్యభావంలోకి వచ్చేస్తారు అనమాట, ఎందుకంటే కృష్ణుడితో విరహం కాబట్టి. సో ఈవెన్ ద ప్యూర్ డివోటీస్ వెన్ దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ, కృష్ణుడితో విరహం అనుభవించినప్పుడు వాళ్ళు తిరిగి దే కమ్ టు ద దాస్యభావానికి వస్తారు అనమాట. అందుకని అర్జునుడికి దాస్యభావంలో రాగానే తను చేసిన తప్పు అనిపించింది అర్జునుడికి, యాక్చువల్గా అర్జునుడు చేసిన తప్పు కాదు, ఎందుకంటే భగవంతుడే స్వయంగా అర్జునుడితో సాఖ్యభావాన్ని కోరుకుంటాడు కాబట్టి అర్జునుడు యోగమయ ప్రభావంలో సాఖ్యభావంలో ఉంటారు అనమాట. రైట్ లైక్ దిస్. సో ఈ విధంగా అర్జునుడు రిమెంబర్స్. ఆ తర్వాత శ్లోకం నంబర్ 20 నుంచి 26 వరకు ఈ శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ ఆల్ డివోటీస్ టు ప్లే అటెన్షన్. ఎందుకంటే చాలా మంది భక్తులు నాకు కృష్ణుడి యొక్క యూనో అంతర్ధానము దానికి సంబంధించి ఆఫ్లైన్ లో నాకు చాలా ప్రశ్నలు అడిగారు. సో ఆ ప్రశ్నలు అన్నిటికీ ఇప్పుడు ఈ 5-6 శ్లోకాల్లో మీకు సమాధానం దొరుకుతుంది. సో డివోటీస్ ప్లీజ్ పే అటెన్షన్. ఓకే, సో శ్లోకం నంబర్ 20లో అర్జునుడు ఏం చెప్తున్నారంటే, హి సేస్ మై డియర్ కింగ్, రాజా ఇప్పుడు కృష్ణుడు నా పక్కన లేరు, నేను భగవంతుని యొక్క రాణిని తీసుకుని వస్తుంటే కొంతమంది ఇన్ఫిడెల్ కౌహెడ్ మెన్, కౌహెడ్ మెన్ అంటే ఆవులు కాసుకునేవారు, తెలుగులో ఏమంటారు తెలియదు, మేబీ గొల్లవాళ్ళు అంటారో మరి ఏంటో తెలియదు నాకు, సరే ఆవులను మేపుకునే వాళ్ళు అనమాట, వాళ్ళు కొంతమంది వచ్చి నన్ను అడ్డగించి నన్ను ఓడించి కృష్ణుని యొక్క రాణుల్ని తీసుకెళ్ళిపోయారు, హరించారని చెప్పి అర్జునుడు చెప్పి బాధపడతారు అనమాట. సో ఐ వాజ్ డిఫీటెడ్ బై సమ్ ఇన్ఫిడెల్ కౌహెడ్ మెన్, కొంతమంది నన్ను ఓడించి కృష్ణుని యొక్క రాణులు అందరినీ తీసుకెళ్ళిపోయారని చెప్పి అర్జునుడు చెప్తారు అనమాట, చెప్పి ఎంతో బాధపడతారు. యుసి ప్రభుపాద పరపొట్టులోని క్లియర్ గా సమాధానం ఇచ్చేస్తారు. ఏమనిస్తారంటే, ఇస్ దిస్ పాసిబుల్, ఇది సాధ్యమైన విషయమేనా, అర్జున్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ ఎవరైనా ఓడించగలరా, లేదు అది కూడానా, వాళ్ళేమీ చూడండి కౌరవ సైన్యం మొత్తం వస్తే అర్జునుడు ఒక్కడు కౌరవ సైన్యం మొత్తాన్ని ఓడించాడే ఆ విరాట పర్వంలో చూసినట్లయితే. అలాంటిది అర్జునుడిని కొంతమంది గొల్లవాళ్ళు చేతిలో అస్త్రాలు కూడా లేకుండా అర్జున్ని ఓడిస్తారు, అర్జున్ చేతిలో గాంధీవం ఉంటుంది, అది సాధ్యమైన విషయమేనా. రెండవది, టు టచ్ ద వైఫ్స్ ఆఫ్ సుప్రీం లార్డ్, భగవంతుని యొక్క రాణులు, వాళ్ళు భగవంతుని యొక్క అంతరంగిక శక్తి, భగవంతుని యొక్క అంతరంగిక శక్తిని వాళ్ళు ముట్టుకోగలరా, ముట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బతుకుతారా, భస్మం అయిపోతారు. వాళ్ళు ముట్టుకోగలిగినా సరే రాణులు అప్పటికప్పుడు ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు, అక్కడే పరస్త్రీ పరపురుషులు ముట్టుకుంటే వాళ్ళు అక్కడే ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు. సో బయట వ్యక్తి శ్రీకృష్ణుడి యొక్క రాణులని ముట్టుకోగలిగినంతటి కెపాసిటీ వాళ్ళకు ఉందా, నో. సో ప్రభుపాద గారు రాస్తారు అనమాట, అంటే ఆచార్యులు రాస్తారు ఏమంటారంటే, యాక్చువల్గా దెర్ ఆర్ సో మెనీ రీజన్స్, బ్రహ్మ వైవర్త పురాణంలో వస్తుంది స్టోరీ. సో దేర్ ఈస్ అష్టావక్రముని, అష్టావక్రమునికి సర్టన్ కింగ్ రాజ్యంలో ఆ యొక్క రాజకుమార్తెలు వాళ్ళు అష్టావక్రమునిని, అక్కడ ఉన్న స్త్రీలందరూ అష్టావక్రమునిని వేడుకుంటారనమాట, వచ్చే జన్మలో మాకు స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క భగవంతునికి భగవంతుని యొక్క భార్యలుగా మాకు వరం ఇవ్వండి అని చెప్పి అష్టావక్రమునిని బాగా సేవించి తర్వాత అతను ప్రసన్నమైన తర్వాత వరం కోరుకోమన్నప్పుడు మాకు స్వయంగా భగవంతుడే మా భర్త కింద రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. దానికి అష్టావక్రముని భగవంతుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు అతడు చాలా మంది స్త్రీలను స్వీకరిస్తారు, కాబట్టి మీరందరూ అతని భార్యలు అవ్వచ్చు అని చెప్పి వాళ్ళ అందరికీ ఆశీర్వదిస్తారు అనమాట. అష్టావక్రముని ఆశీర్వదించిన తర్వాత అష్టావక్రముని వెళ్తూ ఉంటారు, కానీ అతను అష్టావక్ర అంటే ఎన్నో రకాలుగా వంకరలుగా ఉంటుంది శరీరము, కాబట్టి అతను నడుస్తున్నప్పుడు అదొక రకంగా కొంచెం వెటకారంగా ఉంటుంది. సో ఎప్పుడైతే అతని నడకని వాళ్ళు చూస్తారో ఈసారి వాళ్ళు నవ్వు ఆపుకోలేకపోతారు అనమాట, ఆపుకోలేక నవ్వుతారు అనమాట అష్టావక్రముని యొక్క శరీర ఆకృతిని చూసి. దానికి అష్టావక్రముని కోపం చెంది వాళ్ళు చెప్పిస్తారు, ఏమని చెప్పిస్తారు అష్టావక్రముని, మీరు ఈ విధంగా నన్ను అవమానపరిచారు, కాబట్టి మీరు కొంతమంది పురుషులసే మీరు అపహరింపబడతారు అని చెప్పి ఆ రాణుల్ని ఆ యొక్క స్త్రీలని చెప్పిస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళు వింటారో వాళ్ళు తట్టుకోలేకపోతారు, వెంటనే అష్టావక్రముడి పాదాల మీద పడి దయచేసి మమ్మల్ని శాప విమోచనం చేయండి అంటే అష్టావక్రముడి మళ్ళీ శాంతించి ఏమంటారంటే, డోంట్ వరీ, మిమ్మల్ని సో తర్వాత మిమ్మల్ని కొంతమంది అపహరించే ప్రయత్నిస్తారు, కానీ అల్టిమేట్గా మీరు తిరిగి మీ భర్తనే మీ భర్త సాంగత్యంలో చేరుకుంటారని చెప్పి మళ్ళీ అష్టావక్రముని చెప్తారు. సో ద హోల్ థింగ్ ఇస్ దాట్ ఇక్కడ యాక్చువల్గా ఈ గ్వాలలు ఎవరైతే అర్జునుని ఓడించారో వాళ్ళు ఎవరు, వాళ్ళు స్వయంగా భగవంతుడే, స్వయంగా కృష్ణుడే ఆ యొక్క గ్వాలల రూపంలో వచ్చి తన సొంత రాణులని అతను ఈ ఎపియర్స్ యాజ్ ఇఫ్ అబ్స్కాండెడ్ను వాళ్ళని హరించినట్టుగా కిడ్నాప్ చేసినట్టుగా ఆ యొక్క లీలను చేస్తారు అర్జున్ని ఓడించి. సో లైక్ దిస్ చూడండి, ప్రభుపాద పరపొట్ట రాస్తారు భగవంతుడి సృష్టిలోకి వచ్చినప్పుడు కొన్ని లీలలు చేయడానికి వస్తారు ఒక్కొక్క కార్యం సాధించడం కోసము. ఎప్పుడైతే తన యొక్క పర్పస్ మిషన్ అది పూర్తవుతుందో భగవంతుడు తిరిగి అంతర్ధానం అయిపోతారు, తన 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 లీలలు ముగించి అంతర్ధానం అవుతారు. తనతో పాటు ఉన్న తన నిత్య పార్షదులు, తన నిత్య పార్షదులు కూడా భగవంతుడిలాగా అంతర్ధానం అవుతారు. అయితే ఆ ప్రక్రియ ఎలా అవుతుంది అనేది భగవంతునికి, అంటే హౌ ఇట్ హ్యాపెన్స్, ఏ విధంగా అవుతుందంటే భగవంతునికి రకరకాల ప్లాన్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నాం ముందు, భగవంతుడు మనకి భీష్ము పితామహ ఆ స్టోరీలు చెప్పుకున్నాం. భగవంతుడు ఒక కార్యం చేశారంటే అందులో 100 విషయాల్ని అతను సాధిస్తాడు. వన్ యాక్షన్ హీ అకంప్లిషెస్ 100 పర్పసెస్. మనము 100 పనులు చేస్తే ఒక పర్పస్ అకంప్లిష్ చేస్తాము, బట్ కృష్ణ వెన్ హి డస్ వన్ థింగ్ అకంప్లిషెస్ 100 పర్పసెస్ అన్నమాట. కాబట్టి ఈవెన్ సింపుల్ థింగ్, తన అంతర్ధానం అయిపోయారు, మామూలుగా అయిపోవచ్చు కానీ ఒక విధంగా అవుతారు. ఎందుకలా అవుతారంటే వేరే పర్పస్ కూడా అతను సాల్వ్ చేస్తారు, అంటే ఫర్ వన్ థింగ్ ఈ డస్ ఒక కార్యం ద్వారా 100 పర్పస్ సాల్వ్ చేస్తారనమాట. సిమిలర్లీ తన నిత్య పార్షదులు కూడా అంతర్ధానం అయినప్పుడు దాన్ని కూడా ఒక విధంగా చేయిస్తారు, ఎందుకంటే దాని వల్ల ఇంకొంచెం ఇంకొన్ని కార్యాలు ఆయన సాధించాలి కాబట్టి. సో లైక్ దాట్. సో ఆ కార్యాలు ఏంటి అనేవి మనము తర్వాత చూస్తాము, ఈ సెక్షన్ లోనే చూస్తాం మనము. బట్ ఎసెన్షియల్లీ బట్ సింపుల్ థింగ్ టు అండర్స్టాండ్, భాగవతము 10వ స్కందము 83వ అధ్యాయంలో వస్తుంది ఈ యొక్క 16,000 యూనో 16,108. సో 8 మంది కృష్ణుడి యొక్క ప్రైమరీ క్వీన్స్ అంటే రుక్మిణి, సత్యభామ, జాంబవతి, 8 మంది ప్రథమ అంటే ముఖ్యమైన రాణులు, మిగతా వాళ్ళు 16,600 మంది. ఈ 16,600 మందిని కిడ్నాప్ అవుతారనమాట. ఈ 16,600 మంది 16,100 మంది 16,100 వీళ్ళు కూడా యాక్చువల్గా కోరుకుంటారు. ఏమని కోరుకుంటారంటే, ఏ విధంగా అయితే గోపికలు శ్రీకృష్ణుని యొక్క పాదాల యొక్క ధూళి తమ తల మీద పడాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారో, మేము కూడా అదే గోపికల యొక్క భావాన్ని కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి యాక్చువల్గా వాళ్ళు నెక్స్ట్ లైఫ్, వాళ్ళు యాక్చువల్గా కృష్ణుడే వాళ్ళని కిడ్నాప్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఆ విధంగా అంతర్ధానం అవుతారు. అంతర్ధానం అయిన తర్వాత ఇమీడియట్ గా భగవంతుడు మనం చెప్పుకున్నాం నిన్న సూర్యోదయము సూర్యాస్తయము అని చెప్పి, అంటే ఒక లీలలు ఇక్కడ ముగిస్తే ఇమీడియట్ గా ఇంకో బ్రహ్మాండంలో భగవంతుని లీలలు ప్రారంభమవుతాయి. సో అదేవిధంగా భగవంతుడు తన లీలలు ప్రారంభమైనప్పుడు ఈ పట్టపురాణులు 16,100 మంది వాళ్ళు నెక్స్ట్ లైఫ్ లో గోపికలు అవుతారనమాట. బికాస్ దే డిజైర్ టు బి గోపీస్, గోపి భావాన్ని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి వాళ్ళు మరుసటి భగవంతుడి మరుసటి అవతారంలో వాళ్ళు యాక్చువల్ గోపికలు అవుతారు. సో మనము మరి భగవంతు సరే, సో వన్ థింగ్ వి షుడ్ అండర్స్టాండ్, భక్తులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలా అయింది, భగవంతుడే అలా చేస్తారు. ఎందుకు అలా చేస్తారయ్యా అనే ప్రశ్న మీకు రావచ్చు, దానికి సమాధానం మనకి మరుసటి శ్లోకంలో వస్తుంది. సో గో టు ద నెక్స్ట్ శ్లోక. యా, సో అర్జునుడు చెప్తారన్నమాట యుధిష్ఠిర మహారాజుకి, రాజా చూడండి నేను అదే అర్జునుడిని, ఏ దేవతలైతే నన్ను చూసి భయపడే వాళ్ళు, ఏ కౌరవుల్ని నేను ఈజీగా సునాయాసంగా ఓడించాను, నా చేతిలో గాంధీభం ఉంది, ఇదే గాంధీభంతో నేను అందరినీ ఓడించగలిగాను, శివుడిని కూడా ఫేస్ చేయగలిగాను. ఐఎమ్ ద సేమ్ అర్జున, ఐ హ్యావ్ ద సేమ్ గాంధీవ, ఇదే అర్జునుడిని, ఇదే గాంధీభం ఉంది, ఇదే గుర్రాలు, ఇదే రథము, అన్ని సేమే. కురుక్షేత్ర యుద్ధంలో నేను ఏమైతే వాడానో అవన్నీ అవే ఉన్నాయి. బట్ స్టిల్ అవన్నీ ఉన్నా సరే నేను వీళ్ళ చేతిలో ఓడిపోయాను, నా యొక్క శక్తులు మొత్తము హరింపబడ్డాయి, ఐ లాస్ట్ ఆల్ మై పవర్ అట్ వన్స్, ఒక్క క్షణంలో నా శక్తి మొత్తం క్షీణించింది అని చెప్పి అర్జునుడు చెప్తారు. కానీ అర్జునుడు డజంట్ లామెంట్, అతను ఏమిని మొరోస్ అంటే నిస్పృహలోకి వెళ్ళిపోలేదు, అతను అలా చెప్పి ఇంకొంచెం భగవంతుని ధ్యానిస్తున్నాడు అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే. ఎందుకంటే మన జీవితంలో కొన్ని కొన్ని సార్లు మనకి ఇట్స్ లైక్ నా సమ్టైమ్స్ టూ మచ్ సక్సెస్ ఆర్ సమ్టైమ్స్ యూనో టూ మచ్ ఫెయిల్యూర్ అను మనం తట్టుకోలేము. టూ మచ్ కాదు, కొంచెం సక్సెస్ అని తట్టుకోలేము మనము. కొంచెం మనకి సక్సెస్ వస్తేనే మన కళ్ళు నెతికెక్కిపోతాయి. సిమిలర్లీ కొంచెం ఫెయిల్యూర్ వస్తేనే మనం పూర్తిగా నిస్పృహలోకి వెళ్ళిపోతాం. ఓ నేను ఎంత అదిమున్నంటే కృష్ణుడు కూడా నన్ను కాపాడలేడు, అరే కృష్ణుడు కాపాడలేదు ఏమైనా ఉందా? అందుకే గోవింద్రు అంటారు అనమాట, డోంట్ టెల్ కృష్ణ హౌ బిగ్ ఇస్ యువర్ ప్రాబ్లం, బట్ టెల్ ద ప్రాబ్లం హౌ బిగ్ ఇస్ కృష్ణ. కృష్ణుడికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నా సమస్య ఎంత పెద్దదని చూపించొద్దు, కృష్ణుడి ముందు ఏది పెద్దది కాదు. రాదర్ ఆ సమస్య దగ్గరికి వెళ్ళి, చూడు నా వర్గాల కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఇది కృష్ణుడు స్టేటస్, నీ సమస్యకి వెళ్ళి కృష్ణుడి గురించి చెప్పు, అంతేగా కృష్ణుడి దగ్గర సమస్య గురించి చెప్పొద్దు, లైక్ దాట్. సో కృష్ణ యూనో, బట్ బద్ధావస్థలు ఎలా ఉంటుందంటే వి బికమ్ టూ మచ్ ఎలేటెడ్ ఆర్ టూ మచ్ డిప్రెస్డ్, మరీ పొంగిపోతాం లేకపోతే మరీ కృంగిపోతాం అనమాట. కృంగిపోయి భగవంతుని విషయాన్ని మర్చిపోతాము. సడన్ గా మనకి ఏదైనా ఫెయిల్యూర్ వస్తే జపం చేయడం కూడా మానేస్తాం అనమాట, మరీ డిస్టర్బ్ అయిపోతాం. ఇలా ఇది ధర ఎందుకు, ఇది నావల కాదు, నేను టెంపుల్కి వెళ్ళను, జపం చేయను, నన్ను ఇలా అని సార్ అలా అని చిన్న చిన్నది మన మంచి గురించి ఎవరో మనకి ఏదో చెప్తారు ఒక చిన్న విషయం, దాన్ని మనకు ఫీల్ అయిపోతాం అనమాట. ఓ నాకు విలువ లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి సిమిలర్లీ కొంచెం సక్సెస్ వస్తుంది. ఇమ్మీడియట్ గా మనము నేనే చేస్తాననే భావనలో ఉండిపోతాం అనమాట. సో దే ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్ లో ఉంటాం. సింపుల్ గా మీకు ఉదాహరణ ఇస్తాను, వృత్రాసురుడు మరియు ఇంద్రుడు యుద్ధం. సో విష్ణువు స్వయంగా ఇంద్రుడు చెప్తారు, ఈ వజ్రాయుధంతో నువ్వు వృత్రాసురుని చంపుతావు అని చెప్పి. సో విష్ణువు చెప్పిన తర్వాత ఇంక రెండో డిస్కషన్ ఉంటుందా, కానీ వృత్రాసురుడికి ఇంద్రుడికి యుద్ధం అయినప్పుడు వృత్రాసురు త్రిశూలంతో కొట్టేసరికి ఇంద్రుడు ఎగిరిపడతాడు, తన చేతిలో వజ్రాయుధం ఎక్కడికో ఎగిరిపడుతుంది అనమాట. సో ఇంద్రుడు ఎప్పుడైతే తన వజ్రాయుధం తన చేతిలో ఎగిరిపడుతుందో నిశ్చేషుడు అయిపోతాడు, హోప్లెస్ అయిపోతాడు. హోప్లెస్ అంటే కంప్లీట్లీ మొరోస్, డిప్రెషన్, మొరోస్, నా వల్ల కాదు, వృత్రాసురుడు నా వల్ల కాదు, ఇంకంతే నా పని అయిపోయింది అర్థం అని చెప్పి పూర్తిగా ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను అనమాట. వృత్రాసురుడు అంటాడు, ఇంద్ర ఈ మాత్రానికే నువ్వు చేతులు ఎత్తిస్తావా, నీకు అది సిగ్గుందా, అరే స్వయంగా శ్రీ మహావిష్ణువు చెప్పారు నీకు ఏమని, ఈ యొక్క వజ్రాయుధంతో నేను వృత్రాసురుడు చంపుతామని చెప్పి, కాబట్టి నీ చేతిలో నేను చావా అని చెప్పి విష్ణువు చెప్తే దాన్ని ఎవరు ఆపగలరు. చూడండి స్వయంగా వృత్రాసురుడు చెప్తున్నాడు, అరే విష్ణు చెప్పారు నువ్వు నన్ను చంపుతావని చెప్పి, విష్ణు మాట మీద నమ్మకం లేదా, చిన్న ఎదురుదెబ్బ తగిలేసరికి భగవంతుని మీద నమ్మకం పోయిందా నీకు, మరియు భగవంతుని యొక్క మాటలు మర్చిపోయావా, వాట్ కైండ్ ఆఫ్ డివోటీ ఆర్ యూ, నువ్వు ఏ రకమైన భక్తులు వేస్ట్ గాడి నువ్వు అని చెప్పి మర్యాదగా వెళ్ళి ఆ వజ్రాయుధం తీసుకొని నా మీద యుద్ధానికి రా అని చెప్తాను అనమాట. ఇమాజిన్, నేను ఇంద్రుడికి అర్థమవుతుంది ఇతడు రాక్షసుడా, చూడడానికి రాక్షసుడిలా ఉన్నాడు కానీ ఇతను నిజమైన మహాభాగవత వైష్ణవుడు. సో ఇంద్ర, సో సిమిలర్లీ మహాప్రభు సైడ్ పృథ్వీ యాజ నగరాది ఇలా అవ్వబోతుంది, భగవంతుని నామము ప్రపంచం అంతా ప్రచారం కాబోతుంది, సరే మనం భగవంతుని చెప్పాము బయలుదేరుతాము, కానీ మన యొక్క ఫెయిత్, మన యొక్క విశ్వాసం స్ట్రాంగ్ అయినప్పుడు కొంచెం ప్రచారం చేస్తాం, రిజల్ట్స్ రావు, వెంటనే ఇంట్లో కూర్చుని పోతాం అనమాట, నా వల్ల కాదు అని చెప్పి. ఇంద్రుడు అదే స్వభావం, కానీ అరే భగవంతు మీద నమ్మకం ఉండాలి, కొంచెము రివర్స్ వచ్చినంత మాత్రాన మనము డిస్టర్బ్ అయిపోకూడదు. వి షుడ్ నాట్ బి మొరోస్. సిమిలర్లీ కొంచెం సక్సెస్ వచ్చినంత మాత్రాన నేనే చేస్తాను గుర్తించుకోకూడదు అనమాట. అప్పుడు మనం మహాప్రభు చెప్పింది గుర్తించుకోవాలి, మహాప్రభు చెప్పారు అలా అవుతుందని చెప్పి అందుకే అవుతుంది, నేను ప్రచారం చేయడం వల్ల అవ్వట్లేదు. సో ఇట్స్ లైక్ దట్, ప్రచారం అనే కాదు ఏ సేవైనా సరే ఇది వర్తిస్తుంది, రైట్? చూడండి అర్జునుడు ఇక్కడ ఎంత గొప్పవాడు అంటే, గొప్పవాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే దే టాలరేట్. శ్రీల ప్రభుపాదుల వారు భక్తిచారు మహారాజ్కి ఒక సందర్భంలో చెప్తారు అనమాట, భక్తిచారు మహారాజ్ని తమాల కృష్ణ మహారాజ్ తిడతారు, గట్టి తిడతారు ఒక సందర్భంలో, భక్తిచారు మహారాజ్ చాలా బాధేస్తుంది, ప్రభుపాదు గమనిస్తారు, భక్తిచారు మహారాజ్ బాధేస్తుంది కానీ తిరిగి సమాధానం చెప్పరు, అంటే తమాల కృష్ణ మహారాజ్ చాలా సీనియర్, భక్తిచారు మహారాజ్ అప్పట్లో కొత్త. సో ప్రభుపాదుల వారు తమ భక్తిచారు మహారాజ్ చూసి చెప్తారు అనమాట, ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై హిజ్ ఎబిలిటీ టు టాలరేట్ ద ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్ అని చెప్పి. ఒక వ్యక్తి యొక్క గొప్పతనము ఎలా తెలుస్తుంది, అతనికి ఎంత నిగ్రహం ఉంది, ప్రొవోకింగ్ అంటే తనకి ఎవరైనా సరే ప్రొవోక్ అయినా సరే ఎంత నిగ్రహం ఉందో దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి. అంటే ప్రభుపాద వారు ఇండైరెక్ట్ గా భక్తిచారు మహారాజ్ ఎంకరేజ్ చేస్తున్నారు, ఎప్రిషియేట్ చేస్తున్నారు అనమాట, నువ్వు నిగ్రహించుకున్నావు కాబట్టి నువ్వు గొప్పవాడివి అన్నట్టుగా. సిమిలర్లీ నిగ్రహం అంటే ఫెయిల్యూర్ లో కాదు, సక్సెస్ లో కూడా నిగ్రహం ఉండాలి, ఫెయిల్యూర్ లో కూడా నిగ్రహం ఉండాలి. అర్జునుడికి ఇక్కడ చూసినట్లయితే సక్సెస్ లో కూడా నిగ్రహం ఉంది, ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ అయినా సరే నిగ్రహం పోలేదు అర్జునుడికి, అతనేమో డిప్రెషన్ లోకి వెళ్ళిపోలేదు, అతనేమో కృష్ణుడి మీద నమ్మకం పోలేదు. అర్జునుడు ఎంత గ్లోరియస్ అంటే, సో అలా చెప్పాడు, ఇప్పుడు చిన్న సగటు గ్వాలల చేతిలో ఓడిపోయాను అని చెప్పి అతనేమి కుంగిపోవట్లేదు. కొన్ని కొన్నిసార్లు మనం ఎంత కుంగిపోతామంటే జపం చేయడం మానేస్తాం, అతను భగవంతుని స్మరించుకుంటున్నారు అనమాట, రైట్? యుసి నేను మీ క్లాస్ లో చెప్పాను, ఐ స్పోక్ ఇన్ శ్లోక నెంబర్ 5, ద పవర్స్ ఆర్ గివెన్ బై కృష్ణ అండ్ దే ఆర్ టేకెన్ బై కృష్ణ. భగవంతునికి ఒక సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పం భగవంతుడు తన భక్తుల ద్వారా చేయించాలనుకుంటారు, తన భక్తులకి ఎవరైతే యోగ్యుడో అతనికి శక్తినిస్తారు, సేవనిస్తారు, శక్తిని కూడా ఇస్తారు. ఆ సేవ అయిపోయిన తర్వాత ఆ శక్తిని వెనక్కి తీసుకుంటారు, అది అవసరం లేదు, భగవంతుడు దామానికి వెళ్ళడానికి ఆ శక్తి అవసరం లేదు కాబట్టి. సిమిలర్లీ అర్జునుడికి అంత శక్తిని భగవంతుడే ఇచ్చారు, తర్వాత అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ శక్తిని తీసుకున్నారనమాట. సో భక్తులు అనేవాళ్ళు దే షుడ్ నాట్ థింక్ యూనో ఐఎమ్ ఇంపెక్కబుల్, ఐఎమ్ ఇర్రీప్లేసబుల్, నేను లేకపోతే కుదరదు, నేను లేకపోతే టెంపుల్ నడవదు. ఎవరున్నా లేకపోయినా సరే నడుస్తుంది. ఓన్లీ కృష్ణ ఇస్ పర్మనెంట్ హీరో, కేవలం భగవంతుడు మాత్రమే ఎల్లప్పుడూ హీరో. మనందరము కొన్ని సందర్భాల్లో భగవంతుడు మన ద్వారా చేయించాలనుకున్నప్పుడు భగవంతుడు మనల్ని హీరోని చేస్తాడు, భగవంతుడు అవసరం లేకున్నప్పుడు నేను పక్కన పెట్టి ఇంకొకరిని హీరోని చేస్తాడు. అప్పుడు నువ్వు వాడి మీద ఆడవకూడదు, ఓ నేను చేశాను ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చేస్తారు. నో, భగవంతుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు, నువ్వు చేసావు, ఇప్పుడు ఇంకొకరికి అవకాశం ఇస్తున్నారు. చూడండి, రామాయణంలో చూసినట్లయితే హనుమంతుడిని భగవంతుడు హీరో చేశారు, అవునా కాదా? సో హనుమంతుడు బికమ్ హీరో, అందరు తప్పట్లు కొడుతున్నారు. తప్పట్లు కొట్టినప్పుడు ఇంకొంచెం కష్టపడతాం, సహా సహజం అది. అర్జున్ హనుమంతుడికి అందరు తప్పట్లు కొడుతున్నారు, హనుమంతుడు కష్టపడుతున్నారు. కానీ మహాభారత యుద్ధం వచ్చేసరికి భగవంతుడు హనుమంతుడికి ఏం చెప్పారు? నువ్వేం చేయొద్దు, నువ్వు పక్కన కూర్చో, అర్జునుడు హీరో అవుతాడు. ఇప్పుడు హనుమంతుడు అనుకోజే ఇంత చేశాను నేను, నన్ను పక్కన పెట్టేస్తారా అంటే, మరి నేనేం చేయాలి? చీర్ లీడర్, ఈ విధమే చీర్ లీడర్ అనమాట. అంటే చీర్ లీడర్ అంటే ఏంటి? ఆ పైన జెండా మీద ఉండండి, జెండా పై కపిరాజను జెండా మీద ఉండండి, మధ్య మధ్యలో శంఖం ఉత్తూ ఉండు అంతే. నువ్వు చూసి సినిమా చూస్తూ ఉండు, వేరే వాళ్ళు చేస్తారు. మనకు ఎంత హట్ అవుతుంది ఊహించుకోండి, కష్టపడి మనం ఎంతో కష్టపడి బైక్లు తీసుకొస్తాను టెంపుల్ని, తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మీరు పక్కన తప్పుకోండి ఇది చేస్తారని పై వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ మీ? యూ షుడ్ అండర్స్టాండ్, కృష్ణ ఎవరి ద్వారా చేయించాలి కూడా వాళ్ళ ద్వారా చేయించుకుంటారు. హనుమంతుడిని హీరోని చేశారు మహాభారత యుద్ధంలో. హనుమంతుడిని నువ్వు స్పెక్టేటర్, ఆడియన్స్ కింద ఉండమని చెప్పారు. నువ్వు ఆడియన్స్ కింద ఉండు, అప్పుడప్పుడు చప్పట్లు కొడుతూ ఉండు, అప్పుడప్పుడు శంఖం ఊతూ ఉండు అంతే, కూర్చోను ఖాళీగా. అర్జున్ని ఆడుకొని, అర్జున్ని లెట్ అర్జున్ బి ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, యూ జస్ట్ బి ద స్పెక్టేటర్, 12th మ్యాన్. నీకు అవసరం వచ్చినట్టు పిలుస్తాను నేను, అంతవరకు 12th మ్యాన్ కింద ఉండు, 12 క్రికెట్ లో ఉంటుంది కదా, 12th మ్యాన్ కింద ఉండు అని చెప్తారు అనమాట. అండ్ హనుమాన్ ఇస్ డి నాట్ కంప్లైన్, హనుమాన్ ఇస్ హ్యాపీ. సో దిస్ ఇస్ ద డివోటీ. డివోటీ అందుకే మీకు చెప్పాను, వెన్ కృష్ణ గివ్స్ అస్ సమ్ స్కిల్స్ అండ్ టాలెంట్స్, మనకి భగవంతుడిని ఇస్తే ముందు మనం అక్నాలెడ్జ్ చేయాలి, గ్రేట్ఫుల్ అవ్వాలి, దాన్ని కృష్ణుడి సేవలో ఉపయోగించాలి, దట్స్ ఇట్ అనమాట. తర్వాత భగవంతుడు కావాలనుకున్నప్పుడు ఇంకా మనకి ఇస్తాడు టాలెంట్స్ ని, అవసరం లేదనుకున్నప్పుడు వెనక్కి తీసేసుకుంటారు అనమాట. సో వీ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్, ఎందుకంటే మనకి అవేమీ భగవంతుని సేవకు అవి అవసరం ఉన్నప్పుడు వాటిని వాడతాం, లేనప్పుడు లేదు. సో అర్జున ఈజ్ లీస్ట్ డిస్టర్బ్డ్ అనమాట. తర్వాత 22-26 ఈ శ్లోకాల్స్ అనమాట. ఇక్కడ యాదవుల గురించి చెప్తారు, ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నారు కదా యాదవుల పరిస్థితి ఏంటి, ద్వారకా వాసుల పరిస్థితి ఏంటి, వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఇది అని చెప్పి మనకు అర్జున్ చెప్తారు. ఇక్కడ ఏమని చెప్తారంటే, మై డియర్ కింగ్, రాజా మీరు చెప్పినట్టుగానే యాదవులు వాళ్ళు తమలో తాము గొడవపడి ఒక బ్రాహ్మణు యొక్క శాపం వలన వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మత్తుకి బానిసలై వాళ్ళు వాళ్ళు కొట్టుకొని అందరూ చనిపోయారు, నలుగురు రజులు తప్పించి మిగతా వాళ్ళందరూ చనిపోయారని చెప్తారనమాట. దే ఆర్ లైక్ ద బర్డెన్ ఆన్ ద ఎర్త్, భూమికి భారం అయ్యారు, అయి ఫైనల్ గా వాళ్ళు చనిపోయారని చెప్పి. కానీ యాదవులు అనేవాళ్ళు భూమికి భారమా? యాదవులు అనేవాళ్ళు భూమికి భారమా, భూమికి ఆభరణమా? భారం కాదు, ఆభరణం. ద్రౌపది రాస్తారు పరపట్లో, యాక్చువల్లీ దే ఆర్ నాట్ బర్డెన్ టు ద ఎర్త్, దే ఆర్ ఆర్నమెంట్ టు ద ఎర్త్. ఎందుకంటే భూమికి భారం ఎవరు? అభక్తులు. భూదేవి చెప్తుంది కదా దశమ స్కందం మొదటి అధ్యాయంలో, భూదేవి శ్వేతదీపం దారి వెళ్ళి చెప్తుంది, ఏమని చెప్తుంది, భూమి యొక్క భారం పెరిగి భారాన్ని తగ్గించాలి అని చెప్పి. ఎందుకంటే ఎంతో మంది అభక్తులు నాస్తికులు తయారయ్యారని చెప్పి. యాదవులు అనేవాళ్ళు శుద్ధ భక్తులు, శుద్ధ భక్తులు భూమికి భారం కాదు, శుద్ధ భక్తులు భూమికి ఆభరణాలు. సో యాదవుల ఆభరణాలు భారం కాదు. కానీ ఇక్కడ ఎందుకు చెప్పబడిందంటే, దిస్ లాట్ ఆఫ్ డిస్క్రిప్షన్, విష్ణు చక్రవర్తి ఠాకూర్ వేరే పురాణాల ద్వారా స్థాపిస్తారనమాట. చూడండి, ఈ శ్లోకంలో చెప్పి జాగ్రత్తగా వినండి, భగవంతుడు ఎందుకు ఇంత తికమకగా వ్యవహరిస్తారు అనేది ఇక్కడ చెప్పబడింది. చూసి మనము కృష్ణా పుస్తకంలో వస్తుంది, ఒకసారి గ్రహణం సందర్భంలో భగవంతుడు కురుక్షేత్రకు వెళ్తారు, అదే సమయంలో గోపికలు కూడా కురుక్షేత్రకు వస్తారు, గుర్తుకుంది అక్కడ వాళ్ళు స్నానం ఆచరిస్తారు నదిలో. సో ఆ సందర్భంలో కృష్ణుడిని కలవడానికి రకరకాల మనుషులు వస్తుంటారు అనమాట. అంటే బృందావనం నుంచి కూడా వస్తారు. అదే సందర్భంలో వాళ్ళు కృష్ణుడిని, వాళ్ళు నచ్చదు కృష్ణుడు, ఏంటి ఇలాగా మకుటంతో ఉన్నారు, రాజవేషంలో ఉన్నారు అని చెప్పి మకుటం తీసేసి తలపాగా చుట్టి పెద్ద పెద్ద జ్యువెలరీ నగలు అవన్నీ తీసేసి ఫారెస్ట్ లాస్ పెట్టి కృష్ణుడిని లాక్కెళ్ళిపోయిన ట్రై చేస్తారు. అదే రథయాత్ర. యాక్చువల్ గా రథయాత్ర ఎక్కడ అవుతుంది? కురుక్షేత్రంలో అవుతుంది. కురుక్షేత్రంలో కృష్ణుడిని బృందావనం తీసుకురావడానికి ప్రయత్నమే రథయాత్ర వాస్తవంగా. సో ఆ సందర్భంలో ఏమవుతుందంటే, ఇన్ దట్ కాంటెక్స్ట్ వాట్ హ్యాపన్స్ ఇస్ దాట్ కలిరాజు కూడా భగవంతుని కలవడానికి వస్తారు. భగవంతుని కలవడానికి వచ్చినప్పుడు కలిరాజు భగవంతుని అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే, మై డియర్ లార్డ్, ఇప్పుడు కలియుగం సమయం వచ్చింది, ఎగ్జాక్ట్ గా నేను ఎప్పటి నుంచి నేను నా యొక్క సేవలు ప్రారంభించాలని చెప్పి కలిరాజు భగవంతుని అడుగుతారు. దానికి భగవంతుడు చెప్తారు, నేను ఈ లోకం నుంచి విడిచి కొన్ని ఇంకాసేపు అయిన తర్వాత ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోతాను, అప్పుడు నీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించవచ్చు అని చెప్పి చెప్తారు. దానికి కలిరాజు ఏమంటారంటే, మైడియర్ లార్డ్, మీ యొక్క అవతారంలో ధర్మము ఇంకొంచెం పటిష్టంగా స్థాపింపబడింది. సత్యయుగంలో ధర్మము ఎంత బాగుండేదో అంతకన్నా ఎక్కువ ద్వాపర యుగంలో ధర్మాన్ని మీరు స్థాపించారు. కౌరవులందరూ వినాశం అయిపోయారు, కాబట్టి ప్రపంచం అంతా కేవలం మంచి వాళ్ళే మిగిలారనమాట. ఎందుకంటే మహాభారత యుద్ధంలో ఆల్ ద సిన్ఫుల్ రచ్చెడ్ సోల్స్, పాపాత్మలందరినీ మీరు నాశనం చేస్తారు. ఇప్పుడు ఈ భూతాల మీద అందరు పుణ్యాత్ములే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను వచ్చినా సరే అందరు పుణ్యాత్ములు మహాత్ములు, నేను ఎవరి మీద రాజ్యం చేస్తాను? అసలు నేను ధర్మం ఎంత బాగా శోభిల్లుతుంది, విరాజమానుతుంది, ఎవరి మీద నేను చేస్తానంటే, సత్యయుగంలో కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ ధర్మము స్థాపింపబడి ఉంది అని చెప్పి కలిరాజు చెప్తారు. దానికి కృష్ణుడు ఆలోచిస్తారనమాట. ఏమంటారంటే, ఇప్పుడు నేను నా లీలను ముగించబోతున్నాను, నేను తిరిగి అంతర్ధానం అవ్వబోతున్నాను, నాతో పాటు నా యొక్క ఎటర్నల్ అసోసియేట్స్, నిత్య అనుయాయులు, వాళ్ళు కూడా అంతర్ధానం అవ్వబోతున్నారు. సో మామూలుగా అయితే, అంటే ఇమాజిన్ ఇఫ్ ఐ డిసపియర్ ద వే యాజ్ లార్డ్ రామ్, ఏ విధంగా భగవంతుడు శ్రీరామచంద్రుడు మనం చూసినట్లయితే రామాయణంలో చర్చించుకున్నాం కదా, భగవంతుడు స్వయంగా తన రూపంలో అదృశ్యమైపోతారనమాట. అంటే అతని శరీరం కింద రాలిపోదు, తన స్వయం రూపంలోనే భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోతారు. సిమిలర్గా ఆల్ దీస్ అయోధ్య వాసిస్, ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళు ఉండిపోతారు, కానీ ఎవరైతే నిత్య పార్షదులు అంటే ఆధ్యాత్మిక అయోధ్యలో భగవంతుని అయోధ్య ధామంలో నిత్య పార్షదులు, వాళ్ళందరూ సరయూ నదిలో ప్రవేశించగానే తమ సొంత శరీరంలోనే, బికాస్ దేర్ బాడీస్ ఆర్ నాట్ మెటీరియల్ బాడీస్, కాబట్టి తన సొంత శరీరంలోనే వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ శరీరాలు కూడా కిందకు రాలవు. సో నేను అదే విధంగా నేను యాదవులు తమ మా యొక్క సొంత శరీరాల్లోనే మేము, వాళ్ళ శరీరం అనేది ఆధ్యాత్మిక శరీరం కదా, మా సొంత శరీరాల్లోనే మేము భగవంతుడి ధామానికి వెళ్ళిపోతే అప్పుడు ఇంకొంచెము వాట్ హ్యాపన్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దాట్, శుద్ధ భక్తులకి మా మీద ప్రేమ ఇంకొక 100 రెట్లు పెరిగిపోతుంది. ఆహా, భగవంతుని చూడండి, ఎంత భగవంతుని యొక్క అంత్యలీల కూడా ఎంత బాగుందా అని చెప్పి శుద్ధ భక్తులకి మా మీద భక్తి ఇంకా పెరిగిపోతుంది. మామూలు సామాన్య భక్తులు డబుల్ అవుతారు, ఇంకా ఎక్కువ మంది భక్తులు అయిపోతారు. ఈవెన్ న్యూట్రల్ పర్సన్స్ కూడా, ఈవెన్ సగటు వ్యక్తులు, అభక్తులు కూడా భక్తులు అయిపోతారు. భగవంతుడు ఇలాగా అంటే అంటే తన సొంత శరీరంలోనే తన ధామానికి వెళ్ళిపోయారని చూస్తే, అందరు కలిసి చూస్తే ఆ భక్తులు కూడా భక్తులు అయిపోతారు. శుద్ధ భక్తులకి నా మీద ప్రేమ 100 రెట్లు పెరిగిపోతుంది, సామాన్య భక్తులు ఇంకా ఎక్కువ నా మీద భక్తి పెరుగుతుంది. సో భగవంతుడు ఏమనుకుంటారంటే, సో లెట్ మీ యా సో సో ఇప్పుడు కొంచెము అధర్మం పెరగాలి, మరియు ఎవరైతే నన్ను నమ్మకూడదు అనుకుంటారో, ఎవరైతే అధర్మాన్ని పాటించాలనుకుంటారో, అధర్మమైన జీవితాన్ని బతకాలనుకుంటారో, ఎవరైతే కలియుగాన్ని ఇష్టపడతారో, అటువంటి వాళ్ళ కోసం నేను ఏం చేస్తాను, నా యొక్క అంత్యలీలని ఈ విధంగా చేస్తాను అని చెప్పి భగవంతుడు ఏం చేస్తారు, తను హీ డిసపియర్డ్ సచ్ అవే, సగటు వ్యక్తి ఏ విధంగా తను చాలిస్తారో భగవంతుడు ఆ విధంగా చేస్తారు. అంటే భగవంతుడు తన యొక్క ఇస్ డిపార్చర్, అంతర్ధానం ఎలా అయింది, భగవంతుడు అంతర్ధానం అయినప్పుడు తన శరీరం ఇక్కడే ఉండిపోయింది. కానీ భగవంతుడి శరీరం ఆధ్యాత్మిక శరీరం కదా, అంటే భగవంతుడు తన సొంత శరీరంలో వెళ్ళిపోయారు, కానీ అభక్తులకి మాయాదేవి వాళ్ళ కంటికి ఆ శరీరం అలా చూపిస్తుంది. దట్ మీన్స్ దట్ బాడీ నాట్ కృష్ణస్ బాడీ. భగవంతుడు తన శరీరాన్ని విడిచిపెడితే ఆ శరీరం కృష్ణుడి యొక్క శరీరం కాదు. అది కృష్ణుడికి భౌతిక శరీరమే లేదు, కానీ ఆధ్యాత్మిక శరీరంలో భగవంతుడు వెళ్ళిపోయారు. కానీ నాస్తికుల కోసము, మాయావాదుల కోసము, నిరాకారవాదుల కోసము భగవంతుడు మాయాదేవి ద్వారా వాళ్ళ కళ్ళకి తన యొక్క తన యొక్క శరీరం, మాయా శరీరాన్ని అక్కడ భగవంతుడు ప్రవేశపెడతారు. మరియు అదే విధంగా యాదవుల విషయంలో కూడా, యాదవులు కూడా అందులో చాలా మంది భగవంతుని యొక్క నిత్య పార్షదులు, కొంతమంది దేవతలు. ఏ విధంగా గోపికల్లో కూడా కొంతమంది నిత్య పార్షదులు, కొంతమంది ఋషిచార్య మునీసు, యా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ యు నో దే ఆర్ లైక్ ద సేజెస్. అందరూ నిత్య పార్షదులు కాదు, కొంతమంది నిత్య పార్షదులు ఉంటారు. కాబట్టి నిత్య పార్షదులు తన భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు, దేవతల శరీరాల వాళ్ళు యాదవుల విషయంలో కూడా అదే అవుతుంది అనమాట. సో దే ఫైట్ అమాంగ్స్ దెమ్స్, వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నట్టుగా. ఆ లీల మనకి తర్వాత మనం ఇప్పుడు టైం లేదు చూసుకోమే, ఎందుకు వాళ్ళు వాళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది అనేది అది మూడవ స్కంధంలో వస్తుంది, ముఖ్యంగా పదవ స్కంధంలో ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. వాళ్ళకి బ్రాహ్మణుడికి అవమానం చేస్తే బ్రాహ్మణుడు శపిస్తాడు అనమాట. ఎవరు? సాంబ కృష్ణుడి యొక్క మనవడు, మనవడా ముని మనవడా మనవడకుంటారు. సాంబ డస్ దట్ మిస్టేక్. అతను చేసిన తప్పు వలన మొత్తము ఆ యదు వంశమే శాపానికి గురవుతుంది, రైట్? సో యాదవులు కూడా ఆ విధంగా తమను తాము కొట్టుకొని ఆ పెక్యులర్ గా తమకు చూసి చనిపోవడం అలాగే చూపిస్తారు. ఎందుకంటే జనాలకి ఓ చూసారా కృష్ణుడి యొక్క కుటుంబం కూడా ఇలాగే చనిపోయారు, సగటు మనుషుల్లాగే చనిపోయారు, కాబట్టి కృష్ణుడు దేవుడు కాదు, కాబట్టి మనకు నచ్చినట్టుగా మనం ఉండొచ్చు, ఇదంతా మాయా, ఇదంతా త్రాష్, భగవంతుడు కూడా మనలాగా ఒకటేనే, మనం కూడా భగవంతుడమే, భగవంతుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ విధంగా అభక్తులు, కలియుగ వాసుల కోసము, అంటే కలిరాజు తన ప్రభావాన్ని పెంచడం కోసము భగవంతుడు ఈ విధంగా లీల చేశారనమాట. అయ్య బాబోయ్, ఇంత పెద్ద స్టోరీయా ప్రభుజీ, కన్ఫ్యూజింగ్ గా ఉంది అనుకోవచ్చు. ఆబ్వియస్లీ చూడండి, భగవంతుడు భగవద్గీతలో చెప్తారు, ఏమని చెప్తారంటే, జన్మ కర్మచ మేధివ్యం ఏవం యో వ్యక్తి తత్వ త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అని చెప్తారు. నా యొక్క జన్మ, నా యొక్క కర్మ, నా యొక్క అంతర్ధానము, ఇవేవి ఇవన్నీ దివ్యము, మామూలు కాదు. ఏవం యో వ్యక్తి తత్వత, ఎవరైతే దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలరో వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వస్తారని చెప్పి భగవంతుడు చెప్పాడు. నేను అర్థమేంటి చెప్పండి, ఎందుకంటే భగవంతుని యొక్క లీలని అర్థం చేసుకోవడం, ఇప్పుడు భగవంతు ఇది కూడా అంత్యలీల అవునా కాదా, దీన్ని మూషల లీల అంటారనమాట. ఈ లీలని భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు, అందుకనే భగవంతుడు చెప్తారు నా లీలని పూర్తిగా అర్థమైన వాడే. కొన్నిసార్లు మన భక్తులు ఏమంటారు, ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ, మనకి అవన్నీ ఎందుకు తలనొప్పి, నాకు అర్థం కావట్లేదు. నో, భగవంతుడు శాస్త్రం ఎందుకు ఇచ్చారు? మనకి కోసమే ఇచ్చారు కదా. ఆ శాస్త్రం చదవకుండానా నీకు భగవంతుని యొక్క గొప్పతనం కూడా అర్థం కాదు, భగవంతుని యొక్క మాధుర్యం కూడా అర్థం కాదు. సో స్వీట్నెస్, గ్రేట్నెస్ రెండు కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇంకొంచెం శ్రద్ధగా నువ్వు హరినామాన్ని ఆశ్రయం తీసుకోగలుగుతావు, ఇంకొంచెం ఎక్కువ భగవంతుని మీద ప్రేమ పెంచుకోగలుగుతావు. రెండవది, నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దాన్ని శాస్త్రం చక్షు, శాస్త్రం ఆధారంగా దాన్ని ఎలాగ చూడాలి అనే విషయం అర్థమవుతుంది. లేకపోతే మనం శాస్త్రం చదవకపోతే, భక్తులతో సాంగత్యం చేయకపోతే, ఒక ఏళ్ళు కాదు కదా 100 ఏళ్ళు నువ్వు ఉన్నా సరే, జపం చేసుకున్నా సరే, నీ యొక్క మనస్తత్వం మారినప్పుడు ఏమవుతుంది, భౌతికవాది ఎలా ఆలోచిస్తాడు నువ్వు అలాగే ఆలోచిస్తావు, అప్పుడు ఏం లాభం చెప్పండి? వి డోంట్ మేక్ మచ్ అడ్వాన్స్మెంట్. సో కృష్ణస్ డిజపిరెన్స్ పాస్ట్ టైం, భగవంతుని యొక్క అంతర్ధాన లీల చాలా విచిత్రమైనది. భగవంతుడు ఇవి అడగొచ్చు, అదేంటి ప్రభు అంటే భగవంతుడు అధర్మాన్ని కోరుకుంటున్నాడా? భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారు కదా, మీరేంటి ధర్మం ఎక్కువైపోయింది అధర్మం కూడా స్థాపించాలని చెప్పి అధర్మాన్ని స్థాపిస్తారంటున్నారు, అదేంటి అది నాకు అర్థం కావట్లేదు, ధర్మాన్ని స్థాపించాలి కానీ అధర్మాన్ని స్థాపించడం ఏంటి అని చెప్పి అడగొచ్చు. కానీ ఇక్కడ యుసి కృష్ణ తను ఇక్కడ అధర్మాన్ని స్థాపించాలనుకోవట్లేదు, కానీ కొంతమంది అధర్మవాదులు ఉంటారు, వాళ్ళకి కూడా భగవంతుడు ఒక స్పేస్ ఇవ్వాలి. జస్ట్ లైక్ యూనో భగవంత్, ఇప్పుడు గవర్నమెంట్ లిక్కర్ షాపులు ఉంటుంది, లిక్కర్ షాప్ పెట్టిందంటే భగవంతుడు గవర్నమెంట్ జనాల్ని లిక్కర్ మద్యానికి బానిసలామని చెప్పట్లేదు, కానీ కొంతమంది మద్యానికి అలవాటై ఉంటారు, వారికి కూడా భగవంతుడు ఒక లైసెన్స్ ఇస్తారనమాట, గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది. సిమిలర్లీ దేర్ ఆర్ పీపుల్ భగవంతుడు నమ్మకూడదు అనుకుంటారు, అటువంటి వాళ్ళకి కోసం భగవంతుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు వాళ్ళకిద్దరు వాళ్ళ కళ్ళెదురుగా, ఇప్పుడు వాళ్ళ కళ్ళెదురుగా భగవంతుడు వచ్చేసి అది ప్రత్యక్షమై అదృశ్యమై ప్రత్యక్షమై అదృశ్యమైపోతే వాడికి భగవంతుడు నమ్మడం ఇష్టం లేదు. వాడిని నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నాము మనము? సో కృష్ణ డజ్ నాట్ ఫోర్స్ దెమ్. భగవంతుడు వాళ్ళకు కూడా తనని నమ్మకూడదు అనుకునే వాళ్ళకి భగవంతుడు లేడు అనే కొన్ని రీజన్స్ కూడా భగవంతుడే ఇస్తాడు. సో ఇట్ ఈస్ హీ హూ గివ్స్ దమ్ సమ్ రీజన్స్ బై విచ్ దే డోంట్ హ్యావ్ టు సరెండర్ టు కృష్ణ. కృష్ణ ఓన్లీ. కానీ దాని అర్థం భగవంతుడు ఈ లోకం అధర్మంగా ఉండిపోవాలి కాదు, లేదు. కలియుగ వాళ్ళు కూడా భగవంతుడు ఇస్తారు, ఇండైరెక్ట్ గా ఇస్తారు. ఎలాగే శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా స్వయంగా తను కూడా అవతరిస్తారు. సో భగవంతుడు నమ్మాలి అనుకునే వాళ్ళకి భగవంతుడు 100 అవెన్యూస్ అంటే 100 ఆప్షన్స్ అన్నమాట. 100 సౌకర్యాలు ఇస్తారు, సౌకర్యాలు కాదు, సో మెనీ ఆప్షన్స్ అన్నమాట. భగవంతుడిని నమ్మాలి అనుకునే వాళ్ళకి భగవంతుడు ఎన్నో మార్గాలు ఇస్తారు, నమ్మకూడదు అనే వాళ్ళకి కూడా భగవంతుడు కొన్ని మార్గాలు ఇస్తారు అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క భగవంతుడి యొక్క అంతర్ధానం లీల, భగవంతుడిని నమ్మకూడదు అనే వాళ్ళ కోసము ఈ లీల చేస్తారు. యాదవులు తమను తాము కొట్టుకుని చనిపోవడం అని చెప్పి. కాబట్టి అభక్తులకి ఏమనిపిస్తుంది, యాదవులు భూమికి భారము, అందుకనే వాళ్ళని ప్రకృతి అలాగ తీసుకెళ్లిపోయింది అనుకుంటారు. కానీ భక్తులకి ఏమనిపిస్తుంది, యాదవులు భూమికి భారం కాదు, యాదవులు భూమికి ఆభరణాలు. నేను ఇప్పుడు నేను చెప్తుంది సొంతంగా చెప్పట్లేదు, మీరు ప్రభుపాద పర్పోర్ట్ చదివితే మీకు తెలుస్తుంది. దే ఆర్ ద ఆర్నమెంట్స్ ఆఫ్ మదర్ ఎర్త్, దే ఆర్ నాట్ బర్డన్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు కొంతమంది వాళ్ళ కులం ప్రకారంగా కూడా యాదవులు అంటారు. సో మన విసే యాదవాస్ మనమేమి అంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ బాడీలీ లెవెల్. ఇట్ ఇస్ జస్ట్ భగవంతుని యొక్క నిత్య పార్షదులు. ఇక్కడ మన యాదవులు అంటే భగవంతుని యొక్క నిత్య పార్షదులు అనమాట. లైక్ దిస్. సో ఇది కారణము. సో భగవంతుడు తనని నమ్మకూడడం, అంటే భగవంతుడు తన వ్యతిరేకులు కలియుగ వాసులు అంటే ఎవరు చెప్పండి? కలియుగ పీపుల్ ఆర్ ఆల్ ఎన్వియస్ రాస్కల్స్, ఎన్వియస్ రాస్కల్స్ అనమాట. ప్రభుపాదులు చెప్పాలంటే, ప్రభుపాదులు గారి భాషలో చెప్పాలంటే అటువంటి అసూయాపరులు మూర్ఖులు, అటువంటి వాళ్ళు టిపికల్ కలియుగంలో వస్తారు. అటువంటి వాళ్ళకి భగవంతుడికి వ్యతిరేకంగా బతకాలనుకుంటారు, వాళ్ళకి కూడా ఏదో ఒక దారి ఉండాలి కదా. కాబట్టి వాళ్ళ కోసం భగవంతుడు ఇటువంటి లీలలు చేస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. సరే మీరు నన్ను నమ్మకూడదు అనుకుంటున్నారా, మీకోసమే లీల, సంతోషించండి. నేను చూశాను నా శరీరాన్ని విడిచిపెట్టేశాను, సరే సఫర్ లైక్ దిస్. ఓకే. సో ఈ విధంగా అర్జునుడు యుధిష్ఠిర మహారాజు చెప్తారు. తర్వాత అర్జునుడు దాని ఫోకసెస్ ఆన్ ద లార్డ్, భగవంతుని మీద అంటే ఏడుస్తూ ఉంటారు అనమాట, వెక్కి ఏడుస్తూ ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ అర్జునుడు ఏడుస్తూ ఉంటారు అనమాట. కానీ తర్వాత అర్జునుడు కాసేపు దీర్ఘంగా ఊపిరి తెచ్చుకొని భగవంతుడు తనకిచ్చిన జ్ఞానము భగవద్గీత, భగవంతుడు తనకిచ్చిన జ్ఞానం మీద హీ మెడిటేట్స్. ఎప్పుడైతే భగవంతుడు తనకిచ్చిన జ్ఞానం మీద తను ధ్యానం చేస్తారో, ఆ జ్ఞానం మీద ధ్యానం చేస్తారో, అర్జునుడు ఒక రకమైన శాంతాన్ని పొందుతారనమాట. హీ బికమ్ స్పెసిఫైడ్, ఒక రకంగా ఆయన కొంచెం ఓదార్పు లభిస్తుంది ఎప్పుడైతే భగవంతుడి మీద మరియు భగవంతుని యొక్క తనకిచ్చిన భగవద్గీత ఇన్స్ట్రక్షన్స్ ఆజ్ఞలు జ్ఞానం, ఆ జ్ఞానం మీద అర్జునుడు ధ్యానం చేస్తాడు, అతనికి కొంచెం సాంత్వన లభిస్తుంది అనమాట. యుసీ సమ్టైమ్స్ అక్కడ రాస్తారు, ఏమని రాస్తారంటే ఇట్ అపియర్స్ బయటకు చూస్తే అతడు హీ బికమ్స్ వెరీ డిస్టర్బ్డ్ అనేది కనిపించారు, బట్ యాక్చువల్ గా అర్జునుడు హీ బికమ్స్ మోర్ ధీరా, తన ఇంద్రియాన్ని పూర్తిగా నిగ్రహించుకుంటాడు అనమాట. మహాభారతంలో మనం చూసినట్లయితే అభిమన్యుడు చనిపోబడతాడు. బయట వాళ్ళు చెప్తారు ఈ స్టోరీని. ఐ రిమెంబర్ నేను ఇంజనీరింగ్ ఉన్నప్పుడు మా టీచర్ ఒక సోషల్ టీచర్ ఎవరు చెప్పారు ఒక సబ్జెక్ట్ ఒక ఇది ఈ స్టోరీని. అభిమన్యుడు యొక్క శవం ముందు అర్జునుడి పూజని బోరుని వెలిపిస్తున్నాడంట, పక్కన కృష్ణుడు ఉంటారంట, కృష్ణుడు కూడా వెలిపిస్తుంటారంట. అర్జునుడు కృష్ణుడు వైపు చూసి, కృష్ణ నా కొడుకు చనిపోయాడు కాబట్టి నేను ఏడుస్తున్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, నా కొడుకు చనిపోయాడు కాబట్టి నేను ఏడుస్తున్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటారంట. దానికి కృష్ణుడు అంట, నీ కోసము 700 శ్లోకాలు భగవద్గీత చెప్పాను, ఆ 700 శ్లోకాలు విన్న తర్వాత కూడా నువ్వు ఏడుస్తున్నావు అంటే నాకు అందుకు ఏడుపు వస్తుంది అని చెప్పి కృష్ణుడు అంటారంట. ఇది ఒక జోక్ అనమాట, పనికి మనం జోకులు ఇవ్వనని. సో అంటే అర్జునుడిని కించపరుస్తూ, కానీ వాస్తవం ఏమిటంటే అర్జునుడు తన కొడుకు చనిపోయాడని చెప్పి ఏడిశారు వాస్తవమే. కానీ ఏడిసిన తర్వాత ఏం చేశారు, కృష్ణ నా కొడుకును ఎందుకు కాపాడలేదు? ఇందాకలే భగవద్గీత చెప్పావు నేనే దేవుడిని చెప్పావు, మరి నువ్వు దేవుడు అయితే నా కొడుకు ఇక్కడ సమస్యలు ఉంటాయి, నన్ను ఎక్కడికో ఎందుకు తీసుకెళ్లిపోయావు? ఆ నీకు నీకు ముందే తెలియాలి కదా నా కొడుకు ఇలా అవుతుందని చెప్పి, నువ్వే చెప్పుకున్నావు నాకు భవిష్యత్తు తెలుసు అని చెప్పుకున్నావు. అంటే అర్జున్ అభిమన్యుడు చనిపోతాడని తెలుసు, మరి ఎందుకు నన్ను పక్కన ఉంచలేదు, ఎందుకు అభిమన్యుడు ముందుగానే కాపాడలేదు? అంటే నువ్వు నిజంగా భగవంతుడు కాదా, లేకపోతే నువ్వు శాడిస్ట్వా, అంటే నా కొడుకు చావాలని కోరుకున్నావా? ఇటువంటి ప్రశ్నలు అభిమన్యుడు అర్జునుడు వేశాడు ఏమైనా? వీటిలో సాగు తెలుగు అట్లా అంటారనమాట. ఇలాంటివి అర్జునుడు కాదు. అర్జునుడు ఏడిచాడు వాస్తవం, యాక్చువల్లీ క్రైడ్, కానీ లెగిసి కళ్ళు తుడుచుకొని మళ్ళీ కృష్ణుడి యొక్క సేవలో ప్రారంభించి కృష్ణుడి యొక్క సేవను ప్రారంభించాడు. దట్ ఈస్ గ్లోరీ. అంటే భక్తుడు అనేవాడికి ఫీలింగ్స్ ఉండవనేం కాదు, భక్తుడు కూడా ఆఫ్టర్ ఆల్ వీఆర్ నాట్ ఇంపర్సనలిస్ట్. మాయావాదులు నిరాకారవాదులు వాళ్ళ హృదయము రాయిల్లా ఉంటాయంట, సొంత కుటుంబ సభ్యులు చనిపోయిన ఆడవరంట, కానీ భక్తులు అనేవారి హృదయము ఇంకా ఎక్కువ మృదువుగా ఉంటుంది. బయట వాళ్ళ హృదయం కన్నా కూడా భక్తుల యొక్క హృదయం ఇంకా మృదువుగా ఉంటుంది. డివోటెడ్ హార్ట్స్ ఆర్ మచ్ సాఫ్టర్. స్వతహాగా తమ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఏమైనా అయితే వాళ్ళు బాధపడతారు, బయట వాళ్ళు బాధపడతారు, భక్తులు కూడా బాధపడతారు. కానీ తేడా ఏంటంటే భక్తులు బాధపడి ఊరు ఖాళీ కూర్చోరు. ఓకే, ఎందుకంటే దేర్ హ్యూమన్ సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి దే ఫీల్ బ్యాడ్ న్యాచురల్, బట్ దే డు నాట్ కాంప్రమైజ్ ఇన్ దర్ సర్వీస్. కానీ తమ సేవల వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, భగవంతుని మీద భక్తుల వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. ఇంకొంచెం పెంచుకోవాలి, పెంచారు తప్ప తగ్గరు అనమాట. అది తేడా. అదే బయటవాడు కనిష్ట అధికారి అయితే ఓ నా కొడుకు చనిపోయాడు, భగవంతుడికి పూజించి ఏం లాభం ఉంది, కౌరవులు ఎన్ని పాపాలు చేశారు అయినా సరే వాళ్ళకి ఏం కావట్లేదు నాకు. అంటే ఎందుకంటే మనం చూసినట్లయితే మొదటి ఎదురు దెబ్బలు పాండవులు తగులుతాయి కౌరవులకి అన్నా కూడా. సో వాళ్ళు బాగానే ఉన్నారు అన్ని తప్పులు చేసి, నేనేం తప్పు చేయకుండా నా కొడుకును కోల్పోయాను అని చెప్పి అతనేమి భగవంతుని మీద భగవంతుని దూరం అయిపోలేదు. కాబట్టి భక్తుడు అనేవాడు ఏడు అతను కూడా ఫీలింగ్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి, ఏడుస్తాయి, ఏడవచ్చు. కాకపోతే ఆ యొక్క బాధ అతన్ని కృష్ణుడికి మరింత చేరువ చేస్తుంది తప్ప దూరం చేయదు. అర్జునుడు బాధపడ్డారు కానీ వెంటనే లెగిచి మళ్ళీ కృష్ణుడి యొక్క కార్యంలో సన్నద్ధులు అయ్యారనమాట. దట్ ఈస్ ద గ్లోరీ, రైట్? సిమిలర్లీ ఇక్కడ స్వయంగా అటువంటిది తన కొడుకు చనిపోతున్నప్పుడు ఏడ్చినప్పుడు కృష్ణుడు అంతర్ధానం అయ్యారని చెప్పి అర్జునుడు ఏడవడంలో తప్పు లేదు. కాకపోతే వెంటనే కృష్ణుడు చెప్పిన యొక్క ఆజ్ఞల్ని గుర్తుకొని ఆ ఆజ్ఞల్ని పాటించడానికి అర్జునుడు ప్రయత్నిస్తాడు అనమాట. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ అర్జున, అర్జునుడి యొక్క గొప్పతనం అది. సో లైక్ దిస్ తర్వాత దిస్ శ్లోక ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక, 31వ నెంబర్ అనమాట. ఇది అన్నిటికన్నా ఈ రోజు క్లాస్ లో అన్నిటికన్నా ముఖ్యమైన శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఏమని వస్తుందంటే, విశోక బ్రహ్మ సంపత్య సంచిన్న ద్విత సంశయ వస్తుంది. విశోక బ్రహ్మ సంపత్య సంచిన్న ద్విత సంశయ అని వస్తుంది అనమాట. అంటే విశోక అంటే శోకం మొత్తము ఆవిరైపోయింది, అంటే శోకం పోయింది. విశోక ఆ గ్రీఫ్, గ్రీఫ్ మొత్తం పోయింది. బ్రహ్మ సంపత్య, ఈ పదాన్ని గుర్తించుకోండి, బ్రహ్మ సంపత్య, బ్రహ్మ సంపత్య. ఓకే, దీని గురించి నేను ఆల్రెడీ ఒక 4-5 రోజుల ముందు చెప్పాను, ఈరోజు మళ్ళీ చెప్తాను. విశోక బ్రహ్మ సంపత్య సంచిన్న ద్విత సంశయ అని చెప్పి, అంటే బ్రహ్మ సంపత్య అంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆధ్యాత్మిక శక్తి. సో అర్జునుడికి పాండవులకి సింపుల్ చెప్పాలంటే పాండవులకి ఆ ఆధ్యాత్మిక శక్తి ఉంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క పరిస్థితి నుంచి బయటపడగలిగారు అని చెప్పి చెప్పబడింది అక్కడ. దే కుడ్ గెట్ ద స్ట్రెంగ్త్. ఓకే, వాళ్ళకి ఆ యొక్క కృష్ణుడు తన ఆ విషయం తెలుసుకొని వాళ్ళకి ఏం చేయాలనే విషయంలో వాళ్ళ క్లారిటీ వస్తుంది. చూడండి, ధృతరాష్ట్రుడు తన పుత్రులు చనిపోతారు, తనకి చావు దగ్గరకు వస్తుంది, రేపు మాప చనిపోతూ ఉంటాడు. అయినా సరే ధృతరాష్ట్రుడికి వైరాగ్యం రాలేదు, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అనే విషయం అర్థం కాలేదు. విదురుడు గట్టిగా చెప్పి అంటే లాగిపెట్టి కొట్టినట్టుగా చెప్తే అప్పుడు అతనికి కళ్ళు తెరుచుకొని బయటికి వెళ్తాడు ధృతరాష్ట్రుడు. కానీ పాండవులు వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేకపోయింది. ఎప్పుడైతే కృష్ణుడు ఇలాగా అంతర్ధానం అయ్యారో తెలుస్తుందో ఇమ్మీడియట్ గా వాళ్ళు సరే ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అనే విషయంలో ఒక క్లారిటీకి వచ్చేస్తారనమాట. ఎలాగ క్లారిటీకి వస్తారు వాళ్ళు, ఎందుకంటే దే హ్యావ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఏంటి ఆధ్యాత్మిక శక్తి? బ్రహ్మ సంపత్య. సంపత్య, సంపత్య అంటే సంపద. ఏం సంపద? బ్రహ్మ సంపద. బ్రహ్మ సంపద అంటే బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మ అంటే ఆధ్యాత్మిక అర్థం. సిడ్ బ్రహ్మ అనే పదాన్ని మల్టిపుల్ విషయాల్లో వాడతారు. బ్రహ్మ అంటే బ్రహ్మజ్యోతి కూడా, బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ కూడా, బ్రహ్మ అంటే ఆధ్యాత్మిక విషయాన్ని కూడా. సో బ్రహ్మ సంపత్తి అంటే ఆధ్యాత్మిక శక్తి. సో ఈ ఆధ్యాత్మిక శక్తి అనేది భక్తుల జీవితంలో ఎంతో 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 ముఖ్యము. నేను ఏ సందర్భంలో చెప్పాను గుర్తుకు లేదు, కానీ 3-4 డేస్ ముందే చెప్పాను. ఏమని చెప్పానంటే భక్తి జీవితంలో నిజమైన సంపన్నుడు ఎవరు అని చెప్పి చెప్పాను అనమాట. అంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళ, లేకపోతే 10 అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఉన్న వాళ్ళ, లేకపోతే ఎన్నెన్నో డిగ్రీలు ఉన్న వాళ్ళ, లేకపోతే పోస్ట్ పొజిషన్, లేకపోతే ఒక ఒక 10,000 మంది శిష్యులు వాళ్ళ కాదు. ఆధ్యాత్మిక జీవితంలో సంపన్నుడు అంటే ఎవరు? వన్ హూస్ బెగ్గింగ్ బౌల్, హూస్ బెగ్గింగ్ బౌల్ ఇస్ ఫిల్డ్ విత్ మర్సీ ఆఫ్ ద డివోటీస్. భక్తుల యొక్క కృప, భక్తుల యొక్క కృపను ఎవరైతే పొందగలుగుతారో వాళ్ళు నిజమైన సంపన్నులు. సో భక్తి జీవితం అంటే ఏంటంటే ఎక్స్పర్ట్ డివోటీ. భక్తుల్లో నిష్ణాతుడు ఎవరు అంటే తమ యొక్క భిక్ష పాత్ర, తమ యొక్క భిక్ష పాత్రలో భక్తుల యొక్క భగవంతుడు, గురువులు, భక్తులు, హరి గురు వైష్ణవాస్, హరి గురు వైష్ణవులు యొక్క కృపని ఎవరైతే పొందుతారో వాళ్ళు నిజమైన సంపన్నులు. అదే బ్రహ్మ సంపత్య, ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తి ఎవరి దగ్గర ఉంటుందో అటువంటి వాళ్ళు తమ జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా సరే వాళ్ళు అతి సునాయాసంగా వాటిని దాటగలరు అనమాట. ఎవరికైతే ఈ బ్రహ్మ సంపత్య, ఈ ఆధ్యాత్మిక శక్తి ఉండదో, తక్కువ ఉంటుందో, వాళ్ళు ఇట్స్ లైక్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీనే. సో వాళ్ళకి ఎవరికైతే ఈ ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ ఉండదో దే విల్ నాట్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్. భక్త జీవితంలో వచ్చే ఒడిదొడుకుల్ని వాళ్ళు ఫేస్ చేయలేరు, రైట్? సింపుల్ చెప్పాలంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద లీడర్స్ కూడా, ఇస్కాన్ సంగతి చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద లీడర్స్ కూడా తమ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు భక్తి జీవితంలో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఇస్కాన్ విడిచి. యాక్చువల్గా ప్రభుపాదుల వారు తన అంతర్ధానం అయిన తర్వాత ఇస్కాన్లో చాలా మంది ప్రభుపాదుల వారి శిష్యులు, సన్యాసి శిష్యులు కూడా ఇస్కాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారన్నమాట, రైట్? బికాస్ ఎందుకంటే ప్రభుపాదుల వారు అంతర్ధానం అయిన తర్వాత ఇస్కాన్లో కొన్ని సమస్యలు వచ్చాయి వాస్తవంగానే, అండ్ దట్ ప్రాబ్లమ్ సమ్ పీపుల్ కుడ్ నాట్ ఫేస్. బట్ సమ్ పీపుల్ దే ఫేస్డ్ అండ్ దే స్టుడ్ స్ట్రాంగ్. కానీ కొంతమంది ఆ సమస్యలని ఫేస్ చేయగలిగారు, ఎదుర్కోగలిగారు, ఎదుర్కొని ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి దే కుడ్ కంటిన్యూ. ఎందుకంటే దే గాట్ దట్ బ్రహ్మ సంపత్తి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఓకే, సో ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ అంటే ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తి లేనప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలు కూడా మనల్ని భక్తి జీవితం నుంచి దారి మళ్లించేస్తాయి. చిన్న చిన్న విషయాలు కూడా, ఎవరో మనల్ని ఏదో అన్నారు, వెంటనే మనము నిరుత్సాహం పడిపోతాము. నన్ను పక్కన పెట్టుకొని నా పక్కవాడిని ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేయట్లేదు, సరే నాకెందుకు, నాకు సంబంధం లేదు, నేను నా ఇంట్లో ఉంటాను. ఎందుకు నేను ఏం చెప్తాను అంటే ఇది ఇస్కాన్లో ప్రతి ప్రెసిడెంట్ ప్రతిరోజు ఎదుర్కొన్న సమస్యలు చెప్తున్నాను మీకు. 100 మంది భక్తులు ఉంటారు, ఒక్క సందర్భంలో ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మీకు ఎంకరేజ్ చేస్తే రేపు ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తాం. కానీ కొంతమంది భక్తులు ఏంటంటే ఓ నాకన్నా జూనియర్, అతన్ని ఎంకరేజ్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేయలేదు. సో పీపుల్ విల్ ఫీల్ వెరీ బ్యాడ్. సో ఆ బ్రహ్మశక్తి, ఆ బ్రహ్మ సంపద లేనప్పుడు అంటే చిన్న చిన్న విషయాలు కూడా మనల్ని భక్తి జీవితం డిస్టర్బ్ చేస్తున్నాయి. సో సిమిలర్లీ భౌతికమైన కోరికలు, చిన్న చిన్న అంటే కొంచెం కూడా కొన్నాళ్ళు భక్తులు సాంగత్యులు బయటకు వెళ్తే వెంటనే మనం పతనం అయిపోతుంటారు కొంతమంది, ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తి. సో లైక్ దిస్ నస్ ది స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఈ ఆధ్యాత్మిక శక్తి, బ్రహ్మ సంపత్య, ఇది మనకి సఫిషియంట్ గా లేకపోతే భక్తి జీవితంలో త్వరగా మనము డిస్ట్రాక్ట్ అయిపోవచ్చు, అంటే దారి తప్పవచ్చు అనమాట. సో ఈ బ్రహ్మ సంపత్తిని మనము ఎలాగా పెంచుకోవాలి, అది ముఖ్యం ఇక్కడ. ఎలా పెంచుకోవాలి? బై ప్లీజింగ్, బై సర్వింగ్ వైష్ణవ హరి గురు వైష్ణవాస్, వాళ్ళని మనము నిస్వార్థంగా సేవ చేసి వాళ్ళని మనం ప్రసన్నం చేసుకోగలిగితే ఏమవుతుంది, వాళ్ళ కృప మనకు చూపిస్తారు, వాళ్ళ మన కృప చూపిస్తారు. మనం అడగవసరం లేదు నా గురించి ప్రార్థించండి, నన్ను ఆశీర్వదించండి, అడగవసరం లేదు. అసలు మీకు ఉదాహరణ ఇచ్చా కదా, అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర వెళ్ళాడు, వెళ్ళి ఆశీర్వాదం అడుగుతాడు. ద్రోణాచార్యుడు ఏం చెప్తాడు, నువ్వు ప్రత్యేకంగా అడగవసరం లేదు, నువ్వు నీ యొక్క వినయంతో ఒక ఆదర్శవంతమైన శిష్యుడిగా వ్యవహరించడం వల్ల నా యొక్క ఆశీర్వాదం నీ మీద ఎప్పుడూ ఉంది. ఆన్ ది అదర్ హ్యాండ్ దుర్యోధన నుంచి 100 సార్లు దండ పెట్టినా సరే అతనికి ఆశీర్వాదం రాదు, ఎందుకంటే ఆశీర్వాదం అనేది మనసులోంచి రావాలి, మనసులోంచి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఒక వ్యక్తి ఒక గొప్ప వైష్ణవుడు ఎదుటి వైష్ణవుడి యొక్క సేవను చూసినప్పుడు ఆనందపడినప్పుడు ఆటోమేటిక్ గా తన హృదయంలో నుంచి అతని గురించి ప్రార్థిస్తాడు, అతని గురించి ఆశీర్వాదం వస్తుంది. సో దట్ ఈజ్ యాక్చువల్లీ రియల్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. కాబట్టి ఇన్ స్పిరిచువల్ లైఫ్ మనకి అవకాశం ఉన్నప్పుడు, ఎంత అవకాశం అంత వి షుడ్ ఆల్వేస్ బి ఈగర్ టు సర్వ్, సేవ చేయాలి. కానీ ఎలా సేవ చేయాలి? సర్వ్ ఇన్ ద వే ఇట్ ప్లీజెస్ యువర్ సుపీరియర్ అథారిటీస్. మన యొక్క అథారిటీస్ ని వాళ్ళ ఇష్టానుసారంగా మనము సేవ చేయాలి, మనకు నచ్చినట్టుగా మనం షుడ్ నాట్ డూ ద వే వీ వాంట్ టు డూ, యు నో నాట్ షుడ్ డూ ద వే దే వాంట్ అస్ టు డూ. వాళ్ళు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా మనము సేవ చేసినట్లయితే, నెక్స్ట్ వైష్ణవ సేవ చేసినట్లయితే వి గెట్ సో మచ్ ఆఫ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఐ కెన్ టెల్ యూ యాక్చువల్లీ, యూనో ఇది ఇది అంటున్నాను కాదు కానీ, బట్ ఐ హావ్ సీన్ ఆల్సో దట్ కొన్నిసార్లు కొన్ని కొన్ని గృహస్థ ఫ్యామిలీస్ ఉంటారు, ఆ స్త్రీలకి చదువుకొని ఉండకపోవచ్చు పెద్దగానే, అండ్ దే మే నాట్ బి స్కాలర్స్. వాళ్ళకి కొన్ని కొన్ని అనలిటికల్ పాయింట్స్ కూడా గుర్తుకుండకూడదు నా క్లాసుల్లో చెప్పిన తర్వాత కూడా, కానీ వాళ్ళకి భగవంతుని అంటే అపారమైన ప్రేమ ఉంటుంది, భక్తుల పట్ల గౌరవం ఉంటుంది, సేవ పట్ల శ్రద్ధ ఉంటుంది. రైట్, భగవంతుని పట్ల ప్రేమ, భక్తుల పట్ల శ్రద్ధ, సేవ పట్ల యా సేవ పట్ల శ్రద్ధ ఉంటుంది. సో దెన్ వీ కెన్ సీ దే విల్ గో ఆన్, వాళ్ళు తన చివరి క్షణం వరకు హ్యాపీగా భక్తులు వెళ్ళిపోగలరు. బికాస్ బయట మేనేజర్లుగా చూసినట్లయితే వాళ్ళని ఎవరు గుర్తించకపోవచ్చు, ఓకే, కానీ వాళ్ళు లో ప్రొఫైల్లో ఉన్నా సరే వాళ్ళ హృదయం ఎప్పుడు భగవంతునికి భక్తులకి సేవ వాటి పట్ల ఎప్పుడు వాళ్ళకి గౌరవ భావము సేవాభావం ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు తమ తమ స్థాయిలో ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటారు. దానివల్ల వాళ్ళకి బోల్డ్ అంత శక్తి ఆధ్యాత్మిక శక్తి వస్తూ ఉంటుంది. వాళ్ళు సంబడి మేబీ లైక్ నో బిహైండ్ పోస్ట్ పొజిషన్, కొన్నిసార్లు పోస్ట్ పొజిషన్ కాదు కొంతమంది పరిగెడతారు రావచ్చు. కృష్ణుడు నువ్వు అడగాలి కానీ నీకు అది కూడా ఇస్తాడు అనమాట, పోస్ట్ పొజిషన్ వస్తుంది కానీ ఆధ్యాత్మిక శక్తి రాకపోవచ్చు నీకు, గ్యారంటీ లేదు. అంటే పోస్ట్ పొజిషన్ మంచిదా చెడ్డదా అనేది ముఖ్యం కాదు, సేవాభావం ముఖ్యం. ఆ సేవాభావంకి కృష్ణుడు నీ ద్వారా చేయించుకోవాలి అనుకుంటే నీకు ఇస్తాడు, వేరే వాళ్ళ ద్వారా చేయించుకోవాలి వేరే వాళ్ళకి ఇస్తాడు, లేదు నేనే చేయాలనుకుంటే వదిలేస్తాడు నీకు సరే చేసుకో అని చెప్పి. కానీ నీకు ఆధ్యాత్మిక శక్తి ఇవ్వరు, ఎందుకంటే మనము వేరే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి. అప్పుడు మనకి బయట రూపంలో మన పెద్ద లీడర్ల కింద చలామణి అవ్వచ్చు, కానీ మన లోపల అంతా దాన్ని ఏమంటారు డొల్ల అంటే లోపల ఏం లేదు, కోక్ల. మహారాజా రాధన స్వామి ఏంటంటే ఎంప్టీ హస్క్. ఎంప్టీ హస్క్ అంటే లోపల బియ్యం లేదు, పైన ధాన్యం యొక్క ధాన్యం తొక్క మాత్రమే ఉంటుంది, లోపలేం ఉండదు. అది గాలిస్తే ఎగిరిపోద్ది ధాన్యం తొక్కలు, కానీ ధాన్యంలో బియ్యం ఉన్నదే అది గాలిస్తే ఎగరదు. అదేవిధంగా మనలో మనం ఎంత పెద్ద ఉన్నామన్నది కాదు, మన లోపల మనం ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉన్నదని ముఖ్యం. ఈ ఆధ్యాత్మిక శక్తిని మనం పెంచుకోవాలి. ఎలాగ పెరుగుతుంది? మర్సీ, బ్లెస్సింగ్స్. సో వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దాట్ ధనం, జనం, సుందరిం, ఈ పోస్ట్ పొజిషన్, కవిత, జ్ఞానం, ఇవేవి మన ఆధ్యాత్మిక శక్తిని పెరగడానికి కంపల్సరీ కాదు. ఓకే, అవి ఉంటే వాటిని మనం కృష్ణుడి సేవలు ఉపయోగిస్తే చాలా మంచిది, ఇంకొంచెం వేగంగా పెరుగుతాం. కానీ అదేం లేకపోయినా పర్వాలేదు, మనకి సిన్సియర్గా నిజాయితీగా సిన్సియర్గా మనకి సేవాభావంతో మనకు మన అథారిటీస్ మనకి ఇచ్చిన సేవని నిస్వార్థంగా చేసుకుంటే వి విల్ గెట్ సో మచ్ స్పిరిచువల్స్. మనకి ఎంత ఆధ్యాత్మిక శక్తి వస్తుందంటే ఎటువంటి సందర్భాల్లో కూడా ప్రతి సందర్భంలో మనం దాన్ని కృష్ణుడి కృష్ణుడి యొక్క కృపగా మనం చూడగలము. అండ్ ఐ కెన్ సీ, ఐ హావ్ సీన్ ఇన్ విజయవాడ, అట్లీస్ట్ ఐ కెన్, నేను కొంతమంది భక్తులు చెప్తున్నారు ప్రభుజీను మమ్మల్ని ఆశీర్వదించండి అని కొంతమంది భక్తులు నన్ను అంటారు. కానీ నేను భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై హార్ట్, నా గురువు సాక్షిగా భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. చాలా మంది విజయవాడలో చాలా మంది భక్తులు చూసాను, కొన్ని కొన్ని గృహస్థ కుటుంబాలు చూశాను, వాళ్ళ గురించి నేను ఒక జన్మెత్తినా సరే వాళ్ళకు వాళ్ళకు ఉన్నంత నమ్మకము భక్తి నాకు ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఓకే, మేబీ వాళ్ళకన్నా ఎక్కువ చదువుకొని ఉండొచ్చు, వాళ్ళకన్నా ఎక్కువ శాస్త్రం తెలిసి ఉండొచ్చు, బట్ దెన్ ద ఆధ్యాత్మిక శక్తి అనేది అది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అది. సో ఇట్ రిక్వైర్స్ కన్సిస్టెన్సీ, మనకి ఎంత సేవాభావం ఉన్నది అని చెప్పి. కొంతమంది వైష్ణవులు చూస్తే నాకు నాకు సిగ్గేస్తుంది, అఫ్ కోర్స్ సిగ్గేస్తుంది, కానీ నాకు కూడా ప్రేరణ వస్తుంది, నేను కూడా ఇలా నిస్వార్థంగా సేవ చేయాలి, నాకు కూడా కృష్ణుడి మీద ఇంత నమ్మకం ఉండాలి అని చెప్పి. నాకు అప్పుడు అమ్మో నేను కష్టపడకపోతే టెంపుల్ ఎలా నడుస్తుందా అనిపిస్తుంది నాకు. బట్ ఐ సీ దేర్ ఆర్ సమ్ ఫ్యామిలీస్ను వాళ్ళకి కష్టంలోని నష్టంలోని కృష్ణుడి సేవ తగ్గించరు, ఆపరు, ప్లస్ వాళ్ళు టెన్షన్ పడరు అని అనిపిస్తుంది. గృహస్థులు అయ్యి వీళ్ళకి ఇంత వైరాగ్యమా, ఒక బ్రహ్మచారి అయ్యండి నాకు వైరాగ్యం ఇంత లేదు అని చెప్పి. సో దట్ మీన్స్ ఎక్స్టర్నల్స్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్ అని. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ దాట్ అని, వాట్ ఈస్ అవర్ ఇంటర్నల్స్ అండ్ దట్ టు మనము ఎంత ఈ యొక్క శక్తిని ఎంత సంపాదించుకున్నాము, ఈ యొక్క బ్రహ్మ సంపత్య దీన్ని మనం ఎంత సంపాదించుకున్నాము అన్న దాన్ని బట్టి మనం భక్తి జీవితంలో సరైన నిర్ణయం తీసుకోగలం అన్నమాట. అర్జునుడు ధృతరాష్ట్రుడికి ఈ బ్రహ్మ సంపత్య లేదు, ఆధ్యాత్మిక శక్తి లేదు, కాబట్టి తన కుమారులు చనిపోయిన తర్వాత కూడా అతని వైరాగ్యం రాలేదు. తను తన చావు దగ్గరికి వస్తుంది, కుమారుడు చనిపోయాడు, తను ఎవరినైతే చంపాలనుకున్నాడో అటువంటి వాళ్ళ భిక్ష మీద ఆధారపడుతున్నాడు, ఎంత కుక్కలాగా బతుకుతున్నాడు ధృతరాష్ట్రుడు. అయినా సరే, అంటే సారీ అనుకోవచ్చు, అంటే విదురుడు భాషలో చెప్పాలంటే విదురుడు భాషలో నేను కుక్కలాగా బతుకుతున్నాను అంటారు. అయినా సరే అతనికి ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తి లేకపోవడం ద్వారా అతనిలో వైరాగ్యం సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. కానీ అతనిలోని మంచి గుణం ఏంటంటే అతనికి విదురుడి మట్ల నమ్మకము, విదురుడు వైష్ణవుడు కావడం అతని అదృష్టము. కాబట్టి కొన్ని కొన్నిసార్లు మనకి భక్తులతో రిలేషన్ ఉంటుంది, అతను భక్తుడు అని కాదు రిలేషన్, మామూలుగా రిలేషన్ ఉంటుంది అంతే, కానీ ఆ మనకి ఎవరితో రిలేషన్ ఉందో అతడు భక్తుడు అవడం వల్ల మనకి ఎంతో లాభం ఉంటుంది. కానీ ఇక్కడ పాండవులు చూసినట్లయితే పాండవులకు ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు, వాళ్ళకి మట్టుగా వాళ్ళకే అర్థమైంది ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని చెప్పి. సో ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తి ఉంది కాబట్టి, బ్రహ్మ సంపత్య. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. తర్వాత యా ఇక్కడ మళ్ళీ ప్రభుపాద గారు ఏమని రాస్తారంటే, భక్తుల్లో మూడు రకములైన భక్తులు ఉంటారని రాస్తారనమాట. ద ఫస్ట్ కైండ్ ఆఫ్ డివోటీస్ ఆర్ దర్ అసోసియేట్స్, అంటే భగవంతుని అంతర్ధానం ముందే వాళ్ళు అంతర్ధానం అయిపోతారు, అంటే వాళ్ళు భగవంత్ దే కాంట్ ఈవెన్ వెయిట్, రైట్. ఉదాహరణకి ఎవరు, హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభువుని వారు అంతర్ధానం అవ్వకముందే అంతర్ధానం అవుతారు. ఏమని చెప్తారు హరిదాస్ ఠాకూర్, మై డియర్ లార్డ్, మీరు ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీరు మీ లీలలు ముగించేసే సమయం కావచ్చింది, కాబట్టి మీకన్నా మీ అంతర్ధానాన్ని నేను తట్టుకోలేను, మీకన్నా ముందే నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి మిమ్మల్ని అక్కడ స్వాగతిస్తాను మీకన్నా ముందే వెళ్ళని చెప్పి. సిమిలర్లీ మనం చూసినట్లయితే కురేష్ రామానుజాచార్య సంప్రదాయంలో రామానుజాచార్యుల శిష్యులు, అతను కూడా రామానుజాచార్యుల కన్నా ముందే తన ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు, సేమ్ చెప్తారు, అతను కూడా ఇదే చెప్తారు, గురుదేవ్ మీరు వైకుంఠానికి రాకముందే నేను ముందుగానే వెళ్ళి అక్కడ మీ మిమ్మల్ని స్వాగతించడానికి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి. సిమిలర్లీ జయానంద ప్రభు, అతను కూడా ప్రభుపాదుల వారు తన శరీరాన్ని విడిచిపెట్టక ముందే అతను విడిచిపెట్టేస్తారు. సో దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ కాంట్ ఈవెన్ టాలరేట్, అంటే భగవంతుని యొక్క అంతర్ధానం తట్టుకోలేదన్న, అంతకన్నా ముందే తమ ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు. ఇది ఒక రకమైన భక్తులు. రెండో రకమైన భక్తులు ఏంటంటే, దే లీవ్ ద బాడీ యాజ్ సూన్ యాజ్ ద లార్డ్ డిసపియర్స్, భగవంతుడు అంతర్ధానం అయిన వెంటనే వాళ్ళు కూడా తట్టుకోలేరనమాట, తమ అంతర్ధానం అయిపోతారు. ఎగ్జాంపుల్ ఎవరు, రూప గోస్వామి, సనాతన గోస్వామి. సో చైతన్య మహాప్రభులు వారు తమ లీలలు ముగించిన వెంటనే వాళ్ళు కూడా మహాప్రభుల వారి విరహంలో ఎక్కువ రోజులు ఉండలేకపోతారు, వెంటనే వాళ్ళిద్దరు కూడా ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు, రూప్ సనాతన్. సిమిలర్లీ ఇక్కడ మనం పాండవాస్ కూడా, ఇప్పుడు కృష్ణుడు అంతర్ధానం అయ్యారు కాబట్టి పాండవులకు కూడా ఇంక ఇక్కడ ఉండాలన్న కోరిక పూర్తిగా చనిపోతుంది వాళ్ళకు కూడా. సో పాండవాస్, గోస్వామీస్, యాదవాస్, యాదవులు, కృష్ణుడు తన లీలలు ముగించిన వెంటనే వాళ్ళు కూడా తమ లీలలు ముగించేస్తారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే భగవంతును వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు భగవంతుని వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండలేరు భగవంతుడు లేకపోతే. మూడో రకం మనుషులు ఏంటంటే, మూడో రకమైన వైష్ణవులు ఏంటంటే, భగవంతుడు అంతర్ధానం అయిన తర్వాత కూడా వాళ్ళు ఈ లోకంలోనే ఉంటారు. దేనికోసం ఉంటారు? భగవంతుని యొక్క సంకల్పాన్ని పూర్తి చేయడానికి. ఉదాహరణ ఎవరు? ఉద్ధవుడు. సో ఉద్ధవుడికి భగవంతుని మీద ప్రేమ లేదా? యాక్చువల్గా ద్వారకాలో భగవంతుడు భక్తులు అందరిలోకి అత్యంత ఉన్నతమైన సర్వోన్నతమైన భక్తుడు ఎవరంటే ఉద్ధవుడు. అటువంటి ఉద్ధవుడు భగవంతుడు తన ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అతడు తన ప్రాణం విడిచిపెట్టాడు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా చెప్తారు, ఏమని చెప్తారు? యువర్ షుడ్ బి దేర్, నా నేను మీకు ఇస్తున్న సందేశాన్ని మీరు అంత ప్రచారం చెయ్యాలి అని చెప్తారు అనమాట. సో దే స్టే బ్యాక్. సో మూడు రకమైన, అంటే ముగ్గురు గొప్ప భక్తులే కానీ ఒక్కొక్కరి భావం ఒక్కొక్కటి. సో దేర్ ఆర్ సమ్ డివోటీస్ భగవంతుని ప్రాణం విడిచిపెట్టక ముందు తన ప్రాణం విడిచిపెట్టేస్తారు. రెండవది, భగవంతుడు ప్రాణం విడిచిపెట్టిన వెంటనే వాళ్ళు ప్రాణం విడిచిపెట్టేస్తారు. మూడవది, భగవంతుని అంతర్ధానం అయినా సరే వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. దేనికోసం ఉంటారంటే భగవంతుని యొక్క సంకల్పాన్ని పూర్తి చేయడం కోసం. సో భాగవతంలో నాలుగో స్కంధంలో వస్తుంది పురంజన ఉపాఖ్యానంలో. సో పురంజన ఉపాఖ్యానంలో ఏమొస్తుందంటే, పురంజనుడు మరుసటి జన్మలో స్త్రీ అవుతాడు అనమాట. స్త్రీ అయ్యి ఆవిడ పేరేంటి, వైదేహి ఏదో వస్తుంది పేరు. సో తన చాలా ప్రభుపాదులు రాస్తారు, ఏమని రాస్తారంటే, గురువు ఈ లోకంలో ప్రాణం విడిచిపెట్టినప్పుడు శిష్యుడు అనేవాడు కూడా బతకాలని కోరుకోడంట. అంటే గురువు, వెన్ గురు గివ్స్ అప్ హిస్ బాడీ, డిసైపుల్ ఆల్సో వాంట్స్ టు గివ్ అప్ హిస్ బాడీ. గురువు తన ప్రాణం విడిచిపెట్టినప్పుడు శిష్యుడు కూడా చనిపోవాలని చెప్పి ప్రభుపాదులు రాస్తారు. కానీ ప్రభుపాదులు ఏమి రాస్తారంటే, బట్ ద ఓన్లీ రీజన్ వై డిసైపుల్ షుడ్ లివ్, కానీ శిష్యుడు ఒకవేళ బతకాలనుకుంటే ఒకే ఒక కారణం వల్ల బతకాలి. ఏంటి ఆ కారణము? టు ఫుల్ఫిల్ ద డిజైర్స్ అండ్ గోల్స్ ఆఫ్ గురు. గురువు యొక్క సంకల్పాన్ని, గురువు యొక్క సేవని పూర్తి చేయడం కోసం మాత్రమే శిష్యుడు అనేవాడు బతుకుండాలి. లేకపోతే శిష్యుడు అనేవాడు గురువు, అంటే ఏ విధంగా భార్య ఇన్ జనరల్ గా భర్త చనిపోయినప్పుడు తను కూడా సతీ చనిపోతుంది, తను కూడా సతీ చేసుకుంటుందో, అదే విధంగా శిష్యుడు అనేవాళ్ళు కూడా గురువు లేనప్పుడు తను ఈ లోకంలో ఉండడానికి ఇష్టపడరు. వన్ గురు డైస్, డిసైపుల్ ఆల్సో వాంట్స్ టు డై, బట్ దెన్ డిసైపుల్ ఈజ్ నాట్ ఎంకరేజ్ టు డై. కానీ శిష్యుడు అనేవాడిని, శిష్యుడు అనేవాడు బతకాలనే కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారంటే గురువు యొక్క సంకల్పాన్ని పూర్తి చేయడం కోసం. అది కాకుండా వేరే ఏం కారణం కాదు అని చెప్పి రాస్తారు. అంటే ఉత్తమమైన శిష్యుడు ఎలా ఉండాలి అని చెప్పి. దీని అర్థము మనము ఇప్పుడు ఇస్కాన్ లో డిసైపుల్స్ అందరూ మాస్ సూసైడ్ చేసుకోమని కాదు అర్థము. దీని అర్థం ఏంటంటే, శిష్యుడు అనేవాడికి అండర్స్టాండింగ్ ఉండాలి. నా గురువు లేకపోయినా సరే నేను ఈ లోకంలో బతుకుతున్నానంటే దేనికోసం నేను బతుకుతున్నాను? మన గురువుల్లో కొంతమంది, మన గురువులు ఈ లోకంలో ఉన్నారు, కొంతమంది గురువులు ఈ లోకంలో లేరు, కానీ శిష్యుడు అనేవాడు బతుకుతున్నాడు. ఇప్పుడు అండర్స్టాండింగ్ ఏంటి? నేను బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, నా అపార్ట్మెంట్లు పెంచుకోవాలి, సమాజంలో నా పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలి, నా పోస్ట్ పొజిషన్ పెంచుకోవాలి, దీనికోసం బతకూడదు. నా గురువు యొక్క సంకల్పాన్ని పూర్తి చేయాలి. నా గురువు ఏం కోరుకుంటున్నారు దానికోసం నీ గురువు కొంచెం వినాలి, అప్పుడు తెలుస్తుంది. దట్ షుడ్ బి ద రీజన్ వై ఎ డిసైపుల్ షుడ్ మెయింటైన్ హిస్ లివింగ్, అలా అని చెప్పి చెప్పబడింది. ఇదంతా చూడండి, ఇదంతా చాలా హై స్టేజ్, నేను చాలా హై లెవెల్లో చెప్తున్నాను. కాకపోతే భాగవతమే హై లెవెల్, తప్పు నాది కాదు. సో భాగవతం అంత హై లెవెల్లో చెప్తుంది, ప్రభుపాదులు వారు స్వయంగా రాస్తారు. నాలుగో స్కంధం పురంధాన ఉపాఖ్యానంలో వస్తుంది అది. కాబట్టి ప్రభుపాదులు వారు చెప్పిందే నేను చెప్తున్నాను ఇక్కడ, రైట్? సో ఎప్పుడైతే అర్జునుడు ఈ విధంగా చెప్పారో, లర్నింగ్ లేట్, అప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ అంతా వింటారు, అర్జునుడు చెప్పింది విని అతను ఈ డిసైడ్స్, అతను ఇంకా నిర్ణయానికి వచ్చేస్తాను అన్నమాట. భగవంతుడు వెళ్ళిపోయారు, ఇంకా నేను ఉండి లాభం లేదని చెప్పి. కానీ ఫస్ట్ ఏమవుతుంది, ఎప్పుడైతే అర్జునుడు ఇదంతా చెప్తారో, మొట్టమొదటిగా ఏమవుతుందంటే, కుంతి మహారాణి ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానమయ్యని చెప్పి వింటారో, వెంటనే ఆవిడ కృష్ణుడి మీద తన మనస్సును స్మరించి అక్కడికక్కడే తన ప్రాణాన్ని విడిచిపెట్టేస్తుంది. సో భాగవతం ఇలా వస్తుంది, సో షీ గివ్స్ అప్ హర్ బాడీ ఆన్ ద స్పాట్, అక్కడికక్కడే తన తన ప్రాణాన్ని విడిచిపెట్టేస్తుంది చెప్పి వస్తుంది అనమాట. తర్వాత అక్కడ సూత గోస్వామి రెండు శ్లోకాల్లో రాస్తారు, అంటే శోణకాది ఋషి తట్టుకోలేకపోతారనమాట, యాదవులు ఎలా చనిపోయి ఎలా చనిపోయారు ఏంటని చెప్పి. దానికి సూత గోస్వామి రాస్తారు, ఈ లీలని అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పి. కృష్ణుడి గురించి కూడా రాస్తారనమాట. ఏమని రాస్తారంటే, ఏ విధంగా అయితే ఒక మ్యాజిషియన్ తనను తాను ఒక డబ్బాలో పెట్టుకుంటాడు, తన అసిస్టెంట్కి ఇస్తాడు అనమాట, రంపంత కోసేస్తాడు అనమాట, రంపంత కోసి రెండు ముక్కలు అయిపోతాయి. అంటే చూసేవాళ్ళు ఆశ్చర్యపోతారు, మై గాడ్, మనిషి రెండు ముక్కలు అయిపోయాడు, చనిపోయాడు చెప్పి. కానీ యాక్చువల్గా మెజిషియన్ చనిపోతాడా? చనిపోడు కదా, అదంతా ఒక ట్రిక్. కంటికి మాత్రము ఆ మెజిషియన్ రెండు ముక్కలు అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అతను రెండు ముక్కలేం అవ్వట్లేదు. అదే విధంగా శృతి గోస్వామి ఏం చెప్తారంటే, భగవంతుడు చనిపోయినట్టుగా మూర్ఖులకి కనిపిస్తాడు ఈ లీలలో, కానీ యాక్చువల్గా భక్తులకి కాదు అని చెప్పి శృతి గోస్వామి చెప్తారు. భక్తులకు తెలుసు భగవంతుడు తన నిజ రూపంలోనే అంతర్ధానం అయ్యారు అని చెప్పి, మూర్ఖుల కోసమే ఆ విధంగా లీల చేశారని చెప్పి. యా సో యుధిష్ఠిర మహారాజ్ చూస్తారనమాట, కలియుగం ప్రవేశించింది అనే విషయం మనకి ముందే అర్థమైపోయింది కదా. కలియుగం ప్రవేశించింది అండ్ అశుభ పరిణామాలు మొత్తం కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి అతను వెంటనే ఇంకా కృష్ణుడు లేని, మనం చెప్పుకున్నాం నేను నిన్న చెప్పాను పాండవుల గురించి, యుధిష్ఠిర మహారాజ్ గురించి. యుధిష్ఠిర మహారాజ్ రాజ్యం చేస్తున్నాడంటే అతడు ద ఓన్లీ రీజన్ వై హీస్ రూలింగ్ ఈజ్ టు గ్లోరిఫై కృష్ణ, భగవంతునికి సేవ చేయడానికి మాత్రమే అతను రాజు అనే బాధ్యతను స్వీకరించాడు, అంతే తప్ప తను ఎంజాయ్ చేయడం కోసం కాదు. అందుకనే లాస్ట్ ఈ అధ్యాయంలోనే ఫస్ట్ శ్లోకంలో మనం చెప్పుకున్నాం అన్నమాట, నెంబర్ వన్ శ్లోక ఏంటంటే యుధిష్ఠిర మహారాజ్ అర్జునుడిని ద్వారకకు పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు? కృష్ణ ఇప్పుడు నాకేం సేవ చెప్పండి అని అడగడానికి పంపిస్తాడు. అంటే తను రాజుగా ఉండేదే కృష్ణుడి కోసం, ఇప్పుడు కృష్ణుడే లేకపోయేసరికి అతనికి ఇంకా పూర్తిగా ఇంకా అనాసక్తి అయిపోతుంది అనమాట. అతను తిరిగి కృష్ణుడి చెంతకు చేరడానికి సన్నద్ధం అయిపోతారు యుధిష్ఠిర మహారాజు. వెంటనే ఏం చేస్తారు? పరీక్షితుణ్ణి హస్తినకి రాజు కింద వెంటనే నియమిస్తారు, ఇమ్మీడియట్లీ నియమించేస్తారు పరీక్షితుణ్ణి. చెప్పబడింది అక్కడ పరీక్షితుడు కూడా యుధిష్ఠిర మహారాజుకి ఎన్ని లక్షణం ఉత్తమమైన లక్షణములు ఉన్నాయో పరీక్షిత మహారాజు కూడా అవే ఉత్తమమైన లక్షణాలు ఉన్నాయి. సో హీస్ యాజ్ గుడ్ యాజ్ యుధిష్ఠిర్ పరీక్షితుడు. సో ఫస్ట్ యుధిష్ఠిర మహారాజుని హస్తినాకి రాజు కింద నియమిస్తాడు, మరియు వజ్రనాభుడు. వజ్రనాభుడు అంటే కృష్ణుడి యొక్క మనవడు అనమాట, అంటే ముని మనవడు, అనిరుద్ధుని యొక్క కొడుకు అనమాట. సో వజ్రనాభుడిని మథురాకి రాజు కింద నియమిస్తాడు. సో వజ్రనాభుడి గురించి మనం చాలాసార్లు వింటాము, బృందావనంలో ఎన్నెన్నో మందిరాలు ఉన్నాయి కదా, అన్ని మందిరాల్లో అన్ని లీలాస్థలిలో మందిరాలు కట్టింది, విగ్రహాలను స్థాపించింది వజ్రనాభుడే. వజ్రనాభుడు ఎవరు? స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క ముని మనవడు, అంటే కృష్ణుడి యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు అయితే ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు, అనిరుద్ధుడి కుమారుడు వజ్రనాభుడు. సో యుధిష్ఠిర మహారాజు వజ్రనాభుడిని నియమిస్తారనమాట మథురాకి రాజు కింద. నెక్స్ట్ పరీక్షితుణ్ణి హస్తనాకి రాజు కింద నియమిస్తారు. నియమించి ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు? అతను రిటైర్మెంట్ గివ్స్ అప్, తన రాజ వేషధారణ మొత్తం తీసేసి నగలు బ్యాంగిల్స్ యాంకిల్ బెల్ట్స్ అంటే అన్ని ఆభరణాలు తీసి పెట్టేసి పాత బట్టలు పాత వస్త్రాలు వేసుకొని వెంటనే అతను నార్త్ అంటే ఉత్తరం వైపుకి ఆయన పయనిస్తారు. అక్కడ చెప్పబడింది అంటే అక్కడ రెండు శ్లోకాలు వస్తుంది, తన ఇంద్రియాలని మనసులో పెట్టారు, మనస్సునేమో గాలిలో గాలినేమో ఇంకో దానిలో అని చెప్పి. అంటే మూడో స్కంధంలో వస్తుంది, ఏమని వస్తుంది అంటే సృష్టి ఎలా అవుతుంది, సూక్ష్మ పదార్థాల నుంచి స్థూల పదార్థాలు వస్తాయి, ఆ స్థూల పదార్థం నుంచి ఇంకా స్థూల పదార్థాలు వస్తాయి అని చెప్పి సర్గ అంటాం దీన్ని, విసర్గ. సిమిలర్లీ పాతకాలంలో ఎలా ఉండేదంటే వాళ్ళు తమ యాక్చువల్లీ పాతకాలంలో మన భాగవతం చదివినట్లయితే పాండవులు గాని ధృతరాష్ట్రుడు గాని నెక్స్ట్ ధ్రువ మహారాజ్ గాని కృతు మహారాజ్ గాని ఇలా ఎన్నెన్నో క్యారెక్టర్లు మనం చూసినట్లయితే వాళ్ళు తమ చివరి రోజుల్లో ఒక రకమైన పద్ధతిని ఫాలో అయ్యేవారు అనమాట. తమ శరీరం తమ ఇంద్రియాలని మనసులోకి నిమగ్నం చేసేవారు, మనసునేమో బుద్ధిలోకి, బుద్ధినేమో అహంకారంలోకి, దాన్నేమో గాలిలోకి. సో దేర్ ఇస్ ఎ ప్రాసెస్, దాన్ని అంటే ఏ విధంగా క్రియేషన్ అవుతుందో, పెద్ద డబ్బాలను చిన్న డబ్బా తెస్తాము, చిన్న డబ్బాల నుంచి ఇంకా చిన్న డబ్బా తెస్తాము, ఆ చిన్న డబ్బాల నుంచి ఇంకో చిన్న డబ్బా తెస్తాము, సెపరేట్ చేస్తాము, మళ్ళీ ముయ్యాలంటే ఏం చేస్తాము, చిన్న డబ్బాని పెద్ద డబ్బాలో పెడతాము, దాన్ని ఇంకో పెద్ద డబ్బాలో పెడతాము, దాన్ని ఇంకా పెద్ద డబ్బాలో పెడతాము, దాన్ని అన్నిటికంటే పెద్ద డబ్బాలో పెట్టి మూతపేసేస్తాము. అదే విధంగా దీన్ని ఇది ఒక యోగిక పద్ధతి. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. ఇది ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే మహాప్రభుల వారి చెప్పింది చెప్తారు. ఏమంటారు? మనము ఈ యోగిక పద్ధతుల గురించి ఆలోచించే అవసరం లేదు, మనం ఏం చేయాలి, భగవంతుని నామస్మరణ దాని మీద కంప్లీట్ గా ధ్యానం చేస్తే చాలు చేస్తే చాలు మనం భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తారు అనమాట. సో ఎనీహో యుధిష్ఠిర మహారాజ్ తన యొక్క చేతన మొత్తాన్ని ఆయన భగవంతుని మీద కేంద్రీకరిస్తారు, కేంద్రీకరించి అతను అతను పయనమవుతారు అనమాట. కనీసము తన భార్య, తన భార్య, తన తమ్ముళ్ళు తనతో పాటు తన కష్టాల్లో నష్టాల్లో అన్నిటిలో ఉన్నారు. కనీసము తన భార్యనికి తన తన సోదరులకు కూడా చెప్పరు, ఆయన బయలుదేరిపోతారనమాట, పయనం అయిపోతారనమాట. డజంట్ అట్ ఆల్ వెయిట్ ఫర్ ఎనీవన్, తన తమ్ముళ్ళ గురించి కూడా వెయిట్ చేయాలన్నమాట. చూడండి, అంటే ఆయన ఉత్తరానికి ప్రయాణం అవుతారు, వానప్రస్థం తీసుకుంటున్నట్టు అనమాట. చూడండి, శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే, నారదముని చెప్తారు, ఏడ స్కంధంలో చెప్తారు, డ్యూటీస్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ అని. సో అక్కడ ఏమో చెప్తారంటే, గృహస్థ జీవితం అంటే ఏంటి అని చెప్తారనమాట. గృహస్థ జీవితం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ ప్లేస్ మనం జీవితాంతం అలా ఉండిపోవాలి అన్నది కాదు, అది కాదు గృహస్థ జీవితం అంటే. గృహస్థ జీవితం అంటే అది కూడా ఒక రకమైన జీవితంలో ఒక భాగం, గృహస్థ జీవితం అనేది ఒక భాగం మాత్రమే అని చెప్పి చెప్తారు. అంటే వెన్ వీ ఎంటర్, పరమపూజ రాధానా స్వామి ఏమంటారంటే, వెన్ యూ ఎంటర్ ద గృహస్థ లైఫ్ యూ షుడ్ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ ఎగ్జిటింగ్ ఆల్సో. మనం ప్రవేశిస్తాం గృహస్థాశ్రమంలో, పాతికేళ్ళలో ప్రవేశిస్తాం, కానీ ఒక సందర్భంలో దాని నుంచి బయట కూడా రావాలి, అలా మనం ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి చెప్తారనమాట. జస్ట్ లైక్ మనము ఏదో ఫారెన్ టూర్కి వెళ్తాము అని రిటర్న్ టికెట్ కూడా చేసుకుంటాం కదా, అక్కడే ఉండిపోవాలనుకోం కదా, ఇది కూడా అంతే. సో ఒక వయసు దాటిన తర్వాత వానప్రస్థాన్ని స్వీకరించాలి అని చెప్పి శాస్త్రం చెప్పబడింది. శాస్త్రంలో ఏడు స్కందాలు ఇంకేం చెప్పబడింది అంటే, ఎవరైతే గృహమేదీస్ అంటే గృహస్థ జీవితంలో ఆసక్తులు అయిపోయి ఉంటారు, వానప్రస్థాన్ని స్వీకరించకపోతే అది సూసైడ్, సూసైడ్ అంటే ఆత్మహత్య, సూసైడ్ అని చెప్తారు. అంటే నీ ఆత్మను నువ్వు చంపుకుంటున్నావు అని చెప్పి, ఎందుకంటే ఆత్మకి మనిషి జన్మ అనేది మాత్రమే ఆత్మకి మోక్షాన్ని ఇస్తుంది, మనిషి జన్మ మాత్రమే. ఆ మనిషి జన్మలో కూడా నువ్వు భగవంతుని కోసం సమయం కేటాయించకపోతే, కనీసం వానప్రస్థ ఆశ్రమంలోనైనా సరే అంటే అక్కడ చేరుకోకపోతే, నీ ఒక ఆత్మకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. కాబట్టి ఇది నిజమైన ఆత్మహత్య. యాక్చువల్గా మన ఆత్మహత్య అంటే యాక్చువల్ శరీరం హత్య, అది ఆత్మహత్య కాదు. తాడు కట్టుకుంటాం కదా, దాని శరీరం హత్య, ఆత్మని హత్య చేయట్లేదు, అక్కడ శరీరాన్ని హత్య చేస్తున్నాం. కానీ ఇది నిజమైన ఆత్మహత్య చెప్పాలంటే, ఆత్మని హత్య చేస్తున్నదానికి సమానం. ఎందుకంటే ఆత్మని కి మోక్షం, ఆత్మకి మోక్షం కోసం నువ్వు ప్రయత్నించట్లేదు కాబట్టి ఇది ఆత్మహత్య కింద వస్తుంది అని చెప్పి చెప్పబడి ఉంది. ఇసి గృహస్థ జీవితం అంటే ఎలా ఉండాలి అని శాస్త్రంలో ప్రభుపాదంలో కూడా ఏమని చెప్తారంటే, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్స్టర్నల్ రినౌన్సియేషన్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నల్ రినౌన్సియేషన్. అంటే అంతరంగిక వైరాగ్యము, బహిరంగ వైరాగ్యము. సో గృహస్థ జీవితంలో బహిరంగ వైరాగ్యం ఉండకూడదు, ఆసక్తి ఉండాలి. అంటే అంతరంగికంగా వైరాగ్యం ఉండాలి. అంటే బయటికి ఎలా ఉండాలి, డబ్బులు లెక్కెట్టుకోవాలి, అడిపోయిన ఇల్లు కుటుంబము అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే బహిరంగంగా వైరాగ్యం ప్రదర్శిస్తే గృహస్థ జీవితానికి నువ్వు న్యాయం చేయలేవు, కాబట్టి కొంచెం ఆసక్తి ఉండొచ్చు. కానీ అంతరంగికంగా కొంచెము వైరాగ్యం ఉండాలి. కానీ ఒక స్థాయిలో వన్స్ యూ క్రాస్ 50-60-50-60 సంవత్సరాలు దాటిన తర్వాత అంతరంగికంగా కూడా బహిరంగంగా కూడా వైరాగ్యం ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అంటే కేవలము భగవంతుని మీద ధ్యానం ఉండాలి. సో ఒకప్పుడు మీరు చెప్పొచ్చు, ప్రభు ఒకప్పుడు అంటే జనాలు వానప్రస్థ అంటే వనాలకు వెళ్ళేవారు, ఈ రోజులో వనాలు ఎక్కడ ఉన్నాయి? నిజమే. సో ప్రభుపాద వారు రాస్తారు, నారదముని సెక్షన్లో రాస్తారు, ఈ రోజులో వనాల్లో లేవు, ఫారెస్ట్లు లేవు. ఫారెస్ట్లో మనం వెళ్తే ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకొని మనల్ని జైల్లో పెడేస్తారు ఈ రోజుల్లో. సో యూ కాంట్ గో టు ఫారెస్ట్స్. కానీ ప్రిన్సిపల్ సేమే. ప్రిన్సిపల్ ఏంటంటే డీటెయిల్స్ మారచ్చు. ప్రిన్సిపల్ ఏంటంటే డిటాచ్మెంట్ అంటే అనాసక్తి. సో మనం ఇంట్లోనే ఉండొచ్చు రిటైర్మెంట్ అయిన తర్వాత, కాకపోతే ఇంట్లోనే ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ 60 దాటిన తర్వాత అయినా సరే ఒకసారి మీ మన పిల్లలకి మ్యారేజ్ చేసేస్తాము, ఆ తర్వాత అయినా సరే ఈ డబ్బు కుటుంబము ఈ ఫ్యామిలీ ఆబ్లికేషన్స్ వీటి నుంచి దూరంగా ఉండాలి. అంటే వాటికి మన సమయాన్ని వేస్ట్ చేయకూడదు, మన సమయం మొత్తము పూర్తిగా కృష్ణుడి సేవకి కేంద్రీకరించాలి. సో అండ్ ఇస్కాన్లో వానప్రస్థ ఆశ్రమం అంటే సింపుల్ గా ఏమని చెప్తారంటే, మన జీబీసీ ఏం చెప్తారంటే, సో యూ స్పెండ్ యాజ్ మచ్ టైమ్ ఇన్ టెంపుల్. టెంపుల్కి రిటైర్మెంట్ అనేది భౌతిక ఉద్యోగానికి కానీ కృష్ణుడి సేవ కాదు కదా, కృష్ణుడి సేవకి కేటాయించండి. అట్లీస్ట్ 60-50 రిటైర్మెంట్ తీసుకుంటే 50-60-70 20 నువ్వు మందిరానికి సేవ చేయొచ్చు, పూర్తిగా పూర్తిగా డెడికేట్ అవ్వచ్చు కూడా. అలా చేయండి నువ్వు, అండ్ దెన్ లేటర్ ఇంట్లో కూర్చొని కేవలం భగవంతుని మీద నామస్మరణ, కుటుంబ విషయాల్లో చేయి వేలు పెట్టకుండా, ఎందుకంటే మనం ఎంత డిటాచ్ గా ఉంటే మనకి కూడా అంత గౌరవం లభిస్తుంది. మన 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 పుత్రుల నుంచి, మన కోడలు కొడుకులు కూతుర్ల నుంచి మనం తర్వాత కూడా కంట్రోల్ చేయడం ట్రై చేస్తే మనం పరువైపోతుంది. సో వానప్రస్థ ఆశ్రమం అంటే ఇట్స్ లైక్ డిటాచ్మెంట్. నా ధర్మం నేను చేశాను, ఆ తర్వాత వీళ్ళు కర్మ ప్రాప్తము, ఐ విల్ బి డిటాచ్డ్. డిటాచ్ అంటే ఇర్రెస్పాన్సిబుల్ అని కాదు, బాధ్యత రాహిత్యం అని కాదు. మనం ఏంటంటే ఇంకా నా ధర్మం నేను చేసిన తర్వాత మిగతాది భగవంతుని మీద భారం వేస్తున్నాను. అల్టిమేట్ గా వీళ్ళని ఉద్ధరించేది నేను కాదు, భగవంతుడే ఉద్ధరిస్తున్నాడు. నా ధర్మం వరకు వీళ్ళకి ఒక 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 కెరియర్ చూపించాను, వాళ్ళకి పెళ్లి చేయించాను, ఇంకా నా ధర్మం అయిపోయింది. ఇక్కడ నుంచి నేను భగవంతుని కోసం కేటాయించాను. కాబట్టి జీవితంలో అట్లీస్ట్ కొంత సమయమైనా సరే సంపూర్ణంగా భగవంతుని కోసం కేటాయించాలి, అది సిద్ధాంతం. అందుకనే శాస్త్ర వర్ణాశ్రమ ధర్మంలో 50 ఏళ్ళు దాటిన తర్వాత జీవితాన్ని పూర్తిగా భగవంతుని కోసం కేటాయించండి అని చెప్పి చెప్పబడింది. అప్పట్లో 100 ఏళ్ళు బతికేవారు కాబట్టి 50 ఏళ్ళ తర్వాత అని చెప్పి, ఇప్పట్లో 100 ఏళ్ళు ఎవరు బతకట్లేదు, 40 ఏళ్ళకి నడుములకి వస్తున్నాయి. కాబట్టి అట్లీస్ట్ 50-60 తర్వాత అయినా సరే మనము మన జపం పెంచుకోవాలి, మన సేవని పెంచుకోవాలి. ఈ టీవీలు చెత్త చెదారం వీటికి మనం అలవాటు పడకూడదు. సో ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజ్ దక్షిణం వైపు బయలుదేరతారో పాండవులు, మిగతా పాండవులు కూడా చూస్తారనమాట. వాళ్ళు కూడా తన అన్నయ్యల్ని అనుసరిస్తారనమాట. దే ఆల్సో ఫాలో దేర్ బ్రదర్. తర్వాత అలా వెళ్ళి ఏమవుతుంది, తర్వాత చెప్పబడింది, ఏం చెప్పబడింది అంటే స్వయంగా వాళ్ళు అంతర్ధానం అయిపోతారు. చూడండి, పాండవులు భాగవతులు ఏం చెప్పారంటే వాళ్ళు తమ సొంత శరీరాల్లోనే భగవంతుని ధామానికి చేరుకుంటారని చెప్పబడింది. సో కృష్ణుడి విషయంలో ఏమైంది, కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు. అంటే బాహ్యంగా చూసుకున్నట్లయితే తన శరీరాన్ని విడిచిపెట్టాడు. యాదవులు బాహ్యంగా చూసుకుంటే తమ శరీరాన్ని విడిచిపెట్టారు. ఎందుకు, యాక్చువల్గా శరీరాన్ని విడిచిపెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళ శరీరాలు యాక్చువల్గా భౌతిక శరీరాలు కాదు కాబట్టి. కాకపోతే జనాల్ని మోహితం మన మాయలో పడేయడాని కోసం అలా చేశారు. కానీ పాండవుల విషయంకి అవసరం లేదు కాబట్టి పాండవులు తమ సొంత శరీరాల్లోనే భగవంతుని ధామానికి వెళ్ళిపోయారని చెప్పబడింది. వాళ్ళ శరీరాలు ఉండిపోయాయని చెప్పలేదు. అంటే మనం చనిపోతే మన శరీరం ఉండిపోతుంది, మనం వెళ్ళిపోతాము. కానీ పాండవులు తమ సొంత శరీరాలు అదృశ్యం అయిపోయాయని చెప్తారు అనమాట. సో సిమిలర్గా విదురుడు కూడా గాంధారి మరియు ధృతరాష్ట్రుడు చనిపోయిన తర్వాత విదురుడు ప్రభాస క్షేత్రానికి వెళ్తారు. అక్కడ ప్రభాస క్షేత్రంలో అతను కూడా తన శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. విదురుడు యొక్క శరీరము భౌతిక శరీరమే, ఎందుకంటే విదురుడు యాక్చువల్గా యమరాజు దేవత. అతడు శాపగ్రస్తుడై విదురుడి యొక్క శరీరంలో వస్తారు. విదురుడు తన శరీరాన్ని విడిచిపెట్టేస్తారు, తను తిరిగి తన యొక్క స్వరూపంలో వెళ్ళి యమరాజ్ మళ్ళీ వెళ్ళి యమలోకానికి, పితృలోకానికి వెళ్ళి, పితృలోకంలో అంటే యమరాజ్ లోకం అనమాట. యమరాజ్ మళ్ళీ యమరాజ్ అవుతారనమాట విదురుడు. తర్వాత చివరిగా ఏమొస్తుందంటే ద్రౌపది సుభద్ర వాళ్ళిద్దరి గురించి వస్తుంది. వాళ్ళిద్దరు కూడా సరే మా హస్బెండ్స్ చేస్తున్న ఊరుకోలేదు, వాళ్ళు కూడా తన హస్బెండ్స్ ని ఫాలో అయ్యి కృష్ణుడి మీద ధ్యానం చేసి వాళ్ళు కూడా అంతర్ధానం అయ్యారు అని చెప్పి వస్తుంది అనమాట. దే ఆల్సో డిజేపియర్డ్ అని చెప్పి, తమ సొంత శరీరాల్లోనే వాళ్ళ నుంచి వాళ్ళు అంతర్ధానం అయ్యారని చెప్పి వస్తుంది. ఇక్కడ ప్రభుపాదుల వారు, ఇది లాస్ట్ శ్లోకము అయినా సరే ప్రభుపాద ఇక్కడ కూడా ఆగలేదనమాట. ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు స్ట్రాంగ్ పరిపోర్ట్ భాష్యం చెప్తారు. ఏమంటారంటే ప్రభుపాద ఏమంటారు, చూడండి ఒక వ్యక్తి ఫ్లైట్ నడప అంటే పైలట్ అనేవాడికి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, గ్రౌండ్ లెవెల్లో ఇస్తారనమాట. కానీ ఒకసారి అతను విమానం ఎక్కిన తర్వాత అతని విమానాన్ని అతనే నడుపుకోవాలి, ఎవడో వచ్చి నడపడు. గ్రౌండ్ లెవెల్లో నుంచి నీకు ఎవరు హెల్ప్ చేయలేరు. అదే విధంగా మనము ఈ లోకంలో బతుకున్నంత కాలము మనకి మన గురువు నేర్పిస్తాడు, వైష్ణవులు నేర్పిస్తారు ఎలా ఉండాలి, ఎలాగ మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలని చెప్పి. కానీ మృత్యువు అనే సమయం వచ్చినప్పుడు అప్పుడు మనమే ఆ సాగరాన్ని ఈదాలి, రైట్? సో గురువు గివ్స్ అస్ గైడెన్స్ యూనో అట్ గ్రౌండ్ లెవెల్, అంటే లైఫ్ టైం ఇది జీవిత కాలంలో. కానీ బట్ వైల్ క్రాసింగ్ ద సీ, ఏసీ భవసాగరం, సముద్రం దాటుతున్నప్పుడు మన పడవని మనమే ఈదుకోవాలని చెప్పి. సో అదేవిధంగా మృత్యు సమయంలో మనకి మనము మనల్ని మనం ఎలా సన్నద్ధం చేసుకున్నాము అనే దాన్ని బట్టి మన ఇది ఉంటుంది. కాబట్టి మన చుట్టుపక్కల 100 మంది కాదు కదా 100,000 మంది వైష్ణవులు ఉన్నా సరే మన చేతన మనం ప్రిపేర్ అవ్వకపోతే మనకి యాక్చువల్గా పెద్ద లాభం ఉండకపోవచ్చు. సో ప్రభుపాద ఇస్ వెరీ 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 స్ట్రాంగ్. ఎందుకంటే కొన్నిసార్లు ఓ ప్రభుజీ భక్తులు సాంగత్యంలో ఉన్నంత కాలం నాకేం కాదు. నిజమే, భక్తుల సాంగత్యంలో ఉన్నంత కాలం మనకేం కాదు. కానీ భక్తుల సాంగత్యం అంటే భక్తుల యొక్క ఇస్తున్న శక్తిని ఉపయోగించుకొని మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అంతేగాని భక్తులు లేకపోతే నేను పడిపోతాను, మరీ ఎక్కువ డిపెండ్ అయిపోకూడదు. సో వీ షుడ్ బేబుల్ టు స్టాండ్ ఆన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. ప్రభుపాద చెప్తారు ఎవ్రీ బర్డ్ హ్యాస్ టు ఫ్లాక్ ఇట్స్ ఓన్ హ్యావ్ టు ఫ్లై ఇట్ ఇస్ ఓన్ వింగ్స్ అని చెప్పి, 100 పక్షులు కలిపి ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి వెళ్తూ ఉంటాయి మైగ్రేషన్. కాబట్టి ఆ పక్షులన్నీ కలిపి ఒకేసారి వింగ్ ఇలా తమ రెక్కల్ని కొట్టుకుంటాయి. అలా కొట్టుకోవడం వల్ల వాటికి శక్తి వస్తుంది అనమాట. ఒకే పక్షి ఎగరడానికి 100 పక్షులు కలిపి ఎగరడానికి తేడా ఉంటుంది, దానివల్ల దానికి శక్తి తక్కువ అవసరం అవుతుంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి పక్షి తన యొక్క రెక్కలు తనే కొట్టుకోవాలన్నమాట. అదే విధంగా భక్తుల సాంగత్యంలో ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్ గా అయిపోతుంది కుదరదు. భక్తుల సాంగత్యంలో ఉన్నా సరే నా భక్తి ఎలా నడుస్తుంది, నేను కృష్ణుడి దగ్గరకు వస్తున్నానా లేదా అనేది ప్రతి జీవి ఆలోచించుకోవాలి. ఇక్కడ ద్రౌపది సుభద్ర, సుభద్ర స్వయంగా కృష్ణుడి యొక్క చెల్లి, ద్రౌపది స్వయంగా పాండవుల యొక్క భార్య, కానీ వాళ్ళు కూడా కృష్ణుడి మీద అంతే ప్రేమ పెంచుకున్నారు. వాళ్ళు కూడా కృష్ణుడి మీద స్మరణ చేశారు, ఖాళీగా కూర్చోలేదు. కాబట్టి వాళ్ళు కూడా భగవంతుని ధామానికి వెళ్ళిపోయారని చెప్పి చెప్పబడింది ఇక్కడ, రైట్? సో ఈచ్ వన్ హ్యావ్ టు టేక్ ఏ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇస్కాన్ లోకి వచ్చాము, ఓకే, ఇస్కాన్ ఫిలాసఫీ అనేది ప్రపంచంలో అత్యుత్తమైన ఫిలాసఫీ, అగ్రీడ్. మా ఇస్కాన్ టెంపుల్ బ్రహ్మాండ పెద్ద టెంపుల్ మాది, ఓకే, అగ్రీడ్. సో బట్ ఇన్స్టిట్యూషనల్ సక్సెస్ ఈజ్ నాట్ ఇండివిజువల్ సక్సెస్. సంస్థ గొప్పది అన్నంత మాత్రాన్ని నేను గొప్పవాడిని అని కాదు, సంస్థ పరిశుద్ధమైనది అన్నంత మాత్రాన్ని నేను భగవంతుని ధామానికి వెళ్తాను అని కాదు. సంస్థ పరిశుద్ధమైనదైనా సరే నువ్వు ప్రయత్నం చేయనంత వరకు నువ్వు భగవంతుని ధామానికి వెళ్ళవు, రైట్? నీ గురువు ఎంత గొప్పవాడైనా కానీ నువ్వు ప్రయత్నం చేయనంత వరకు, నీ గురువుని ఆశ్రయం తీసుకున్నంత వరకు నువ్వు వెళ్ళవు అనమాట. సో అదే విధంగా, సో యు కాంట్ యూనో, ఓకే, ప్రభుపాద మీద నమ్మకం ఉండాలి, గురువు మీద నమ్మకం ఉండాలి. కానీ నమ్మకం అంటే సరే గురువు మీద నమ్మకం ఉంది కాబట్టి గురువేనని తీసుకెళ్లిపోతాడు, అది తప్పది. గురువు మీద నమ్మకం అంటే అర్థం ఏంటంటే నేను నా ప్రయత్నం చేస్తే గురువు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మన ప్రయత్నం ఆపకూడదు ఎప్పుడైనా సరే. ప్రభుపాద అదే రాస్తారు, ఏమంటారు రాస్తారు, నువ్వు నేల మీద ఉన్నప్పుడు సహాయం చేయగలరు కానీ గాలిలో ఎగురుతున్నప్పుడు సహాయం చేయలేరు. కాబట్టి నువ్వు బతికున్నంత కాలము నీ గురువు కృష్ణుడు హెల్ప్ చేస్తారు, కానీ మృత్యు సమయంలో నువ్వు ఎలా వాళ్ళు ఇచ్చిన హెల్ప్ ని నువ్వు ఎలాగ స్వీకరించావు అనే దాన్ని బట్టి మృత్యు సమయంలో నువ్వు ఈ భవసాగరాన్ని దాటగలవా లేదా అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్తారు అనమాట. చివరగా సూత గోస్వామి ఏమని చెప్తారంటే, ఎవరైతే ఈ పాండవుల యొక్క అంతర్ధానం ఈ లీలల గురించి వింటారో అటువంటి వారికి శుద్ధ భక్తి ప్రాప్తిస్తుంది అని చెప్పి చెప్తారు. అదేంటది, భగవంతుని యొక్క జన్మ కర్మచ మేధవ్యం, భగవంతుని యొక్క లీలలు వింటే, భగవంతుని యొక్క అంతర్ధానం గురించి వింటే శుద్ధభక్తి వస్తుంది, కానీ భక్తుల యొక్క అంతర్ధానం విన్నా శుద్ధభక్తి వస్తుందా అంటే వస్తుంది. సో హీరింగ్ అబౌట్ డివోట్, ప్రభుపాద్ ఒక ప్రశ్న అడుగుతారు, ఏమడతారంటే, ప్రభుపాద్ అను అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వ కలేవరం, మృత్యు సమయంలో మనము భగవంతుని తలుచుకుంటే మనం భగవంతుని ధామానికి వెళ్తాము, భగవంతుడు మనల్ని వచ్చి స్వయంగా తీసుకెళ్తాడు అని చెప్పి చెప్పబడ్డారు కదా. కానీ ఒకవేళ నాకు కృష్ణుడి గురించి అంతగా తెలియదు, నాకు మీ గురించి తెలుసు, ఒకవేళ నేను నా మృత్యు సమయంలో మిమ్మల్ని తలుచుకుంటే ఏమవుతుంది అని అడుగుతారు. నాకు శ్రీల ప్రభుపాద నిస్సంకోచంగా చెప్తారనమాట, ఏమంటారు, నువ్వు మృత్యు సమయంలో నన్ను తలుచుకుంటే నేను స్వయంగా వచ్చి నిన్ను తీసుకెళ్తాను భగవంతుని ధామానికి అని చెప్తారు. శ్రీల ప్రభుపాదకి జయ్. కాబట్టి ఈవెన్ శుద్ధ భక్తుల పట్ల కూడా మనము అంత ఆసక్తులై, భగవంతుడైనా సరే లేకపోతే భగవంతుడు శుద్ధ భక్తులైనా సరే వారిని మనము మృత్యు సమయంలో తలుచుకోగలిగితే వారు మనల్ని ఉద్ధరించగలరు. నెక్స్ట్, ఎవరైతే ఈ శుద్ధ భక్తుల యొక్క అంతర్ధాన లీల గురించి వింటారో వాళ్ళకు కూడా శుద్ధ భక్తి వస్తుందని చెప్పి ఇక్కడ సూత గోస్వామి ఫలశ్రుతి ఇస్తారనమాట. కాబట్టి మనం ఈ రెండు రోజుల్లో పాండవుల యొక్క గొప్పతనాన్ని, అర్జునుడి యొక్క శుద్ధ భక్తిని, నెక్స్ట్ భగవంతుడు ఎందుకు ఇటువంటి రకములైన లీలలు చేశారు. సో దిస్ కాన్సెప్ట్ ఇస్ వెరీ డిఫికల్ట్ కాన్సెప్ట్. నేను నిన్న ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ప్రభుపాదుల వారు చాలా డెప్త్ లో చెప్తారు తాత్పర్యాల్లో. సో మనం ప్రయత్నించాము. సో నేను ఏదైనా సరే తప్పుగా మాట్లాడినా సరే, లేకపోతే ఇఫ్ ఐ స్పోక్ సంథింగ్ దట్ హర్ట్ ద ఫీలింగ్స్, ఎవరినైనా సరే నేను బాధించినా సరే నా యొక్క మాటల ద్వారా, దయచేసి నన్ను క్షమించండి. బట్ ఐ ట్రైడ్ టు రిపీట్ ప్రభుపాదుల వారు రాసిన తాత్పర్యాలని, భాష్యాలని నేను తిరిగి చెప్పడానికి ప్రయత్నించాను. సో ప్లీజ్ ప్రే ఫర్ మీ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ్, శ్రీల ప్రభుపాద్ కి జయ్, సమవేత భక్త వృంద కి జయ్, నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. సో భక్తులకి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే, ఎందుకంటే ఈ సెక్షన్ లో చాలా ప్రశ్నలు రావాలి నిజంగా మీరు శ్రద్ధగా వెళ్ళుంటే, సో దేర్ షుడ్ బి సో మెనీ క్వశ్చన్స్ బికాస్ ఇది చాలా చాలా టెక్నికల్ కాంప్లికేటెడ్. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ఇస్కాన్ తెలుగు లెక్చర్స్ అనే గ్రూప్ లో నేను పెట్టాను, అందులో ప్రశ్నలు అడగొచ్చు, దానికి ఓపెన్ చేస్తాను ఫోరమ్. అది కాకుండా యూట్యూబ్ ఛానల్లో కూడా కామెంట్స్ మీరు పెట్టచ్చు. ఓకే, అండ్ టుమారో ఐ విల్ ఆన్సర్. ఓకే, రేపు మనం 16వ అధ్యాయంలో సగం 16th and 17th half మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.